ప్రియమైన ఆత్మ బంధువులారా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే దేవరాజాయ, ఓం నమో భగవతే వరదరాజాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ప్రతి సంవత్సరం కేజీకే రాజు గారు ఈ నెల నవంబర్ 28 ప్రతి సంవత్సరం 28వ తేదీని మనం పాతాళ నరకు ఇచ్చేస్తున్నాం. మనల్ని ఆహ్వానిస్తున్నటువంటి గ్రామంలో ముఖ్యులు ఒకరు శివ, రెండు రవి. శివ మంగళస్వరూపుడు, రవి ప్రకాశ స్వరూపుడు. ప్రకాశాన్ని ఇచ్చేవాడు రవి, మంగళాన్ని ఇచ్చేవాడు అంటే శుభాన్ని ఇచ్చేవాడు శివ. ఇద్దరు, ఒకరి పేరు శివ, ఇంకొకరి పేరు రవి. సత్యం శివం అద్వైతం, ఒకటి సత్యం, రెండు శివం, మూడు అద్వైతం. ఇది బ్రహ్మము గురించి వర్ణిస్తూ వేదంలో ఇలా చెప్పారు, సత్యం శివం అద్వైతం. అద్వితీయం లేనిది అద్వైతం. ఆ ద్వితీయం లేని స్థితి మన అనుభవానికి అందే వరకు మనకు పునర్జన్మలు వస్తాయి. సత్యం శివం అద్వైతం. అద్వైతం అంటే ద్వైతం లేనిది, రెండు లేని. ఆ రెండు లేని స్థితి మన హృదయంలో ఉంది, అది మనకు అందే వరకు పునర్జన్మలు వస్తూ ఉంటాయి. ఈ లోపల వీళ్ళు ఇద్దరే మనల్ని విడిచిపెట్టాను. ఒకడు మన్మధుడు, రెండు కాలుడు. అంటే శిష్యుడికి జీవకోటిని మన్మధుడు పంపిస్తూ, కాముడు పంపిస్తూ ఉంటాడు. శిష్యుడికి జీవకోటిని కామం పంపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ భూమి ఖాళీ అవ్వాలి కదా, ఇది ఖాళీ అవ్వటానికి చచ్చిపోవాళ్ళు చచ్చిపోతా అంటే పుట్టివాళ్ళకి, చచ్చిపోవాళ్ళు ఎవరో చనిపోరు అనుకోండి, పుట్టివాళ్ళకి ప్లేస్ ఏముంటుంది? పుట్టివాళ్ళు పుడుతూ ఉండాలి, చనిపోవాళ్ళు చనిపోతూ ఉంటారు. ఎవరు మేము చావంటే ఇంక పుట్టివాళ్ళు ఎక్కడ ఉంటారు భూమి మీద? అది చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటారు, పుట్టేవాళ్ళు పుడతూ ఉంటారు. ఆ చనిపోయేవాళ్ళు అందరినీ తీసిపోయేవాడు కాలుడు. వాడు కాలుడి, వీడేమో కాముడు. వాడు కాలుడు, వీడు కాముడు. కాముడు జీవకోటిని భూమి మీదకి తీసుకొస్తాడు, కాలుడి భూమి మీంచి జీవకోటిని తీసుకుపోతూ ఉంటాడు. కాలుడంటే యమధర్మరాజు, కాముడంటే ఇది మన్మధుడు. మన్మధుడిని కాముడు అంటారు. సరే, వీళ్ళిద్దరినీ జయించిన వారు ఎవరైనా ఉన్నారు? వీళ్ళిద్దరినీ జయించిన వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడు. వీళ్ళిద్దరే ఈశ్వరుడి దగ్గరికి వీళ్ళిద్దరే వెళ్ళరు. వాళ్ళిద్దరినీ జయించిన వాడు ఈశ్వరుడు ఉన్నాడు. అంచేది ఈశ్వరుని ఆరాధిస్తే, ఈశ్వరుని స్మరించుకుంటే రాబోయే జన్మ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. ఏది ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, ఈ దేహాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఏమో రాబోయే జన్మలో మనం చెట్టు కింద పడతాము, కీటకం కింద పడతాము, పశువు కింద పడతాము, ఏమి చెప్పలేము. ఎక్కడ పడతామో చెప్పలేము. ఇప్పుడు మామూలుగా ఈ మానవ దేహం వచ్చింది కాబట్టి దేహాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అంటే భగవంతుని స్మరించే కాలాన్ని పెంచుకోవాలి, భగవంతుని ధ్యానం చేసే కాలాన్ని పెంచుకోవాలి, భగవంతుని నామం చేసుకునే కాలాన్ని పెంచుకోవాలి. మన పనులు మనం చేసుకుంటూ మనకు అవసరం లేని గొడవలకు వెళ్ళకపోతే చాలా టైం మనకు సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం కాలాన్ని దుర్వినియోగం చేస్తాం అనుకోండి, రాబోయే జన్మలు ఎటువంటి జన్మలు ఉంటాయి చెప్పలేం. పునర్జన్మలు ఉన్నమాట నిజం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అజ్ఞానం ఉన్నంతకాలం, దేహాభిమానం ఉన్నంతకాలం పునర్జన్మలు వస్తూ ఉంటాయి. దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దేహాలు వస్తూ ఉంటారు. అజ్ఞానం దేహం లేకుండా ఉండలేదు, అయ్యే దేహాన్ని ధరిస్తుంది. అది దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దేహాలు వస్తూ ఉంటాయి, పోతాయి. ఇప్పుడు ఈరోజు మనం కేవీకే రాజు గారి బర్త్డే చేసుకుంటున్నాం. భగవాన్ ఏమన్నారంటే, దేహం వచ్చిన రోజు నీ నిజమైన బర్త్డే కాదు, చావు పుట్టికలతోటి సంబంధం లేని ఒక సత్యం ఉంది నీ హృదయంలో, ఒక చైతన్యం ఉంది నీ హృదయంలో, అది నీ ఎరుకలోకి వస్తుంది, నీ నిజమైన పుట్టినరోజు. ఇట్ ఈజ్ యువర్ ట్రూ బర్త్డే. ఇవన్నీ ఈ పుట్టినరోజులు, ఈ చనిపోయే పుట్టి బర్త్డేలు, డెత్ డేలు, ఇవన్నీ మాయా, ఇదంతా అజ్ఞానము. ఇలా ఎన్ని బర్త్డేలు చేసుకుంటున్నారో మీరు, ప్రతి జనములోనే ఇలా బర్త్డేలు చేసుకుంటూనే ఉన్నారు. సావుతోటి పుట్టికతోటి సంబంధం ఏంటంటే ఆ నగ్న సత్యాన్ని, ఏక ట్రూత్ని, ఆ హృదయంలో ఉన్న చైతన్యాన్ని ఎవరైతే దర్శిస్తున్నారో వాడికి, ఆ ఏ రోజునైతే దర్శనానికి వచ్చింది అది, అంటే ఏ రోజునైతే ఆ జీవుడికి ఎరుకులోకి వచ్చిందో అదే నిజమైన పుట్టినరోజు. అంటే అజ్ఞానం ఉన్నాను చెప్పి మనకు జన్మలు వస్తూ ఉంటాయి. ఆ అజ్ఞానం తొలగించుకోవడానికి శ్రవణం, మననం, ఈ స్మరణ, ధ్యానము, విచారణ. మన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఇవన్నీ శ్రవణం అన్నారు, అంతే విచారణ కూడా అంతే. అంచేది మనం జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే, మన బుద్ధిలో ఉన్న దోషాలను, అజ్ఞానం ఎలా ఉందంటే మన వ్యక్తిభావం రూపంలో ఉంది, మన మనోరూపంలో ఉంది. మనం శరీరంతో ఏ పని చేస్తున్నాం అన్న విషయం కంటే మనస్సుతోటి ఏది స్మరిస్తున్నాం అన్నది ముఖ్యం. మేము మంచి వాళ్ళు ఉండే, మేము బుద్ధిమంతులు ఉండే, బుద్ధిమంతులను శవాలలా కూర్చుని మనస్సుతో చెడ్డ విషయాలు ఆలోచిస్తుంటే ఏం ప్రయోజనం లేదు. భగవంతుడు వాళ్ళని డంబాచారి, మిథ్యాచారి అన్నాడు. శరీరంతో ఏ పని చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, సెకండరీ. మీ మనస్సు ఏ విషయాలను ఆలోచిస్తుంది, ఏ విషయాలు మీరు తలపెడుతున్నారు, అది ముఖ్యం. మీరు అంటే ఇక్కడ బాగు చేసుకోవడం, ఇక్కడ మన శరీరానికి మనస్సును బాగు చేసుకోవాలి. ఏం చేత మనస్సును బాగు చేసుకోవాలి? ఈ శరీరాన్ని కల్పించింది మనస్సు, ఈ లోకాన్ని కల్పించింది మనస్సు, నువ్వు వేరు నేను వేరనే వేరు బుద్ధి కల్పించింది మనస్సు, పునర్జన్మలకు సంబంధించినటువంటి హేతువులు, వాసనలు, అలవాట్లు ఉన్నది మనస్సు. అంచేత ఆ మనస్సుని సమస్య మనం పరిష్కారం చేసుకోవడానికి మంచి విషయాలు శ్రవణం చేసినాం, విచారణ చేసినా, స్మరణ చేసినా, ధ్యానం చేసినా, అధ్యయనం చేసినా, ప్రవచనం చేసినా, అందుకే మనస్సును బాగు చేసుకోవాలి. ఇక శరీరాన్ని అలా శవంతో అట్టే పెట్టుకుని మేము పవిత్రంగా ఉన్నాం, పవిత్రంగా ఉన్నట్టు కుదరదు. మీ మనసు ఏ విషయాలను ఆలోచిస్తుంది, ఏ విషయాలను స్మరిస్తుంది మీకు తెలుసు, అది చూసుకోండి జాగ్రత్తగా. అది జాగ్రత్తగా చూసుకోండి, మనసు ఏం పనిచేస్తాం. శరీరం చేసేదానికంటే మనసు చేసేదానికి ఎక్కువ అపచారం వస్తుంది. అంటే మనం బాగు చేసుకోవాల్సింది మన మనస్సును పవిత్రం చేసుకోవాలి, ఏకాగ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం అరుణాచలం, అరుణాచలం మహాదీపం, కృత్తికా నక్షత్రం రోజుని, కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో దీపం ప్రజ్వలన చేస్తారు. అంటే ఆ అరుణాచల పురాణంలో ఏముందంటే, దీపాన్ని ఎవరైతే దర్శించారో, ఆ మహాదీపాన్ని ఎవరైతే దర్శించారో వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు నిప్పు పెడితే వెంటనే తగలడదు, కొంత టైం పుచ్చుకుంటుంది అది తగలబడటానికి, అది బర్న్ అవటానికి. అలాగే అరుణాచల దీపాన్ని ఎవరైతే దర్శించి వచ్చారో వాళ్ళకి అజ్ఞానానికి నిప్పు పెట్టినట్టు అవుతుంది. అజ్ఞానం తొలగి, అజ్ఞానం పూర్తిగా బర్న్ అవటానికి చాలా టైం తీసుకోవచ్చు, కానీ అజ్ఞానానికి నిప్పు పెట్టిన ఆ దీప దర్శనం వల్ల అజ్ఞానం పోవటం, బుద్ధిలోని దోషాలు పోవటానికి, అజ్ఞానం నశించడానికి నాందిగా ఆ దీప దర్శనం మనకు సహకారం చేస్తుంది. అంటే భాష్యంగా దాని ప్రయోజనం చూసిన వెంటనే కనపడపోయినా సులువుగా కనిపిస్తున్నారు, నెమ్మదిగా కనిపిస్తుంది, టైం పడుతుంది, నెమ్మదిగా కనిపిస్తుంది. అది దీపదర్శనం, మహాదీప దర్శనం అందుకు. అంటే మన బుద్ధిలోన పాపాలు, మన బుద్ధిలోన దోషాలు, మన బుద్ధిలోని బలహీనతను తొలగించుకోవడానికి సాధన అంత. దీనికి నీ ఇష్టం వచ్చినట్టు నీ బుద్ధిలోని దోషాలను పోగొట్టుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టు ప్రమాణంగా తీసుకోకు. ఒకటి స్మృతి, రెండు స్మృతి, ఒకటి శృతి, రెండు స్మృతి. వేద ఉపనిషత్తులు ఏం చెప్పినాయో, భగవద్గీత ఏం చెప్పిందో ఆ వాక్యాలని ప్రమాణంగా తీసుకుని నువ్వు జీవిస్తూ ఉంటే అజ్ఞానం నశిస్తుంది. వాటిని ప్రమాణంగా తీసుకోవాలి. ఎవరేదో చెప్పారు, ఎవరేదో చెప్పారని కాకుండా నువ్వు అది ప్రమాణంగా తీసుకోవాలి. మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఏదైనా అడిగితే ఇంజనీర్ గారి దగ్గర సలహా కలుగుతారు, కానీ డాక్టర్ గారి దగ్గర సలహా కలగదు. ఎందుకంటే డాక్టర్ గారు దానికి కాంపిటెంట్ కాదు చెప్పటానికి. అలాగే మన అజ్ఞానం నశించడానికి చెప్తే శృతి చెప్పాలి, లేకపోతే స్మృతి చెప్పాలి, చెప్తే మహర్షులు చెప్పాలి, లేకపోతే భగవంతుడు చెప్పాలి. అవి ప్రమాణంగా పెట్టుకోవాలి. వారు ఎల్లయ్య గారు చెప్పారు, పుల్లయ్య గారు చెప్పారంటే వాళ్ళ అహంకారంతో అజ్ఞానంతో కాలిపోతాంటే వాళ్ళు మనకు చెప్పేదంటే వాళ్ళకే దేహాత్మ బుద్ధి లేదు, మనకెక్కడ దేహాత్మ బుద్ధి వాళ్ళు తొలగిస్తారు. అయితే నువ్వు చెప్తే నువ్వు తీసుకుంటే భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో, లేకపోతే మహర్షులు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. ప్రమాణంగా తీసుకుని నీ జీవితాన్ని అలా తీర్చిదిద్దుకుంటే అజ్ఞానం నశిస్తుంది. అలా అజ్ఞానం నశిస్తుంది. మీరు కాలాన్ని పాడు చేసుకోవద్దు, కాలాన్ని పాడు చేసుకోవద్దు. ఈ మధ్య మా ఇంగ్లాండ్ నుంచి మా ఇంగ్లాండ్ స్నేహితులు మన అరుణాచలంలో కనిపించారు. ఆవిడ ఇచ్చేమంటున్నారంటే ఆవిడకి ఇప్పుడు 75 74 వయసు అని ఎంతకాలం జీవిస్తారని నన్ను అడుగుతున్నారు. నేను ఇంకెంతకాలం జీవిస్తాను, ఏ మీరు చాలా జీవితం ఉండొచ్చు, నేను ఊరికే అప్రాక్సిమేట్గా చెబుతున్నాను 90 ఏళ్ళు వరకు మీరు జీవించవచ్చాను, అంతకాలం నాకు వద్దండి అంటున్నారు. 90 ఏళ్ళు వద్దండి, అంతకాలం ఎంతకలేండి, ఇప్పుడు 75 ఏళ్ళు కదా, ఇంకో 4 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంతకాలం. అప్పుడు నేను చెప్పాను, అలాగనుకోకూడదు, ఇలాగ అనుకోకూడదు. మనం మీ జీవితం, నా జీవితం, శిష్యుడు 10 జీవకోటి జీవితం, అది చేతన వరంటే అచేతన వరం, అందరి జీవితం ఈశ్వర సంకల్పానికి అనుగుణంగా జరుగుతాం. ఇది మర్చిపోకండి. ఎవరైనా మనల్ని ద్వేషించిన, ఎవరైనా రాగద్వేషాల మీద, ఎవరు ఇతరులు మన పట్ల ఉన్న రాగద్వేషాల మీద మన జీవితాలు ఆధారపడలేదు. ఇతరుల మన పట్ల ఉన్న లైక్స్ డిక్స్ డిస్లైక్స్ మీద మన జీవితాలు ఆధారపడలేదు. ఈశ్వర సంకల్పాన్ని అనుసరించే మీ జీవితం, నా జీవితం, ఈ ప్రకృతి గాలి వానలు రావాలండి, భూకంపాలు రావండి, మంచి జరగనివ్వండి, చెడ్డ జరగనివ్వండి, ప్రతిదీ ఈశ్వర సంకల్పానుసారమే జీవకోటి అంతా నడుస్తాం. అది మనకు తెలుసున్నా అంటే తెలియపోయినా అంతే. అట్టి ఈశ్వరుని ఆరాధించకుండా ఆ ఈశ్వరుడి పాదాల దగ్గరికి చేరుకోలేం. అప్పుడు ఆవిడతో ఏం చెప్పారంటే, మనం తొందరగా చనిపోవాలనుకోకూడదు, చిరకాలం జీవించి ఉండాలనుకోకూడదు. అలా అనుకుంటే ఈశ్వర సంకల్పాన్ని అగౌరవపరచినట్టు. మనం తొందరగా చనిపోవాలనుకుంటాం అనుకోండి, ఈశ్వర సంకల్పాన్ని అగౌరవపరచినట్టు. లేదా 100 సంవత్సరాలు జీవించాలి, 200 సంవత్సరాలు జీవించాలి అనుకుంటాం అనుకోండి, అది ఈశ్వర సంకల్పాన్ని అగౌరవపరచినట్టు. ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలాగా, ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం, తెలుసున్నా అంతే, తెలియకపోయినా అంతే. అంచేత ఆయన ఎంతకాలం అయితే ఈ ప్రాణం ముక్కులో ప్రాణం పోసినప్పుడే నిర్ణయిస్తాడు ఈ శరీరమనే జైల్లోంచి ప్రాణాన్ని ఎప్పుడు తప్పించాలి, ఈ శరీరమనే జైల్లోంచి ఈ జీవుని ఎప్పుడు బయటికి తీయాలో ఇప్పుడు నిర్ణయించడు. ముక్కులో గాలి పోసినప్పుడు నిర్ణయిస్తాడు. ఆ శ్వాసలన్నీ ఖర్చే వరకు, చివరి శ్వాస వరకు మనం ఏదైనా శారీరకంగా బాధపడుతున్నా మానసికంగా అశాంతి ఉన్నా ఒకవేళ ఆ శరీరంలోంచి ప్రాణాన్ని బయటకు తీయడు. మన కంగారు పడటంలో తొందరగా తీసుకెళ్ళడు. ఇంకా నాకు జీవించాలని ఉందనుకున్న కోరికున్నంత మాత్రం చేత ఆ నిర్ణయానికి భిన్నంగా కాలాన్ని పొడిగించడం. మనకు తెలిసినా తెలియకపోయినా మన సంకల్పంతో సంబంధం లేకుండా ఈశ్వర సంకల్పానుసారంగా మన లైఫ్ స్టైలే కాదు ప్రతి సంఘటన సంకల్పానుసారం జరుగుతాం. అసలు ఉన్నదే ఈశ్వరుడు, మనం లేం. ఉన్నదే భగవంతుడు, మనం లేం. అసలు అయితే మనం ఎంతుకున్నాం అనుకుంటున్నాం, దానికి అజ్ఞానమే కారణం. మీరు ఎవరైనా ధనవంతులు అయ్యారనుకోండి, పండితులు అయ్యారనుకోండి, మీకు ఏదైనా అధికారం వచ్చిందనుకో ఈశ్వర సంకల్పం లేకుండా మీరు అవ్వలేరు. ఏదో జన్మాంతరాన్ని బట్టి, ఆ జన్మాంతర సుకృతిని బట్టి, పూర్వజన్మలో మీ దేహ ప్రారంభంలో మీరు అనుభవించవలసింది బట్టి మీరు పండితులు అవ్వచ్చు, అధికారం రావచ్చు, ధనవంతులు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. కదా అదంతా ఎలా ఉంటుందంటే మీ జన్మాంతరంలో ఉన్న సంస్కారాలను బట్టి ఈ బాడీలో మీరు ఏదైతే ఎంజాయ్ చేయవలసి ఉందో దాన్ని బట్టి అది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. పుణ్యకర్మ ఎంత ఎంజాయ్ చేయి, పుణ్యకర్మ ఎంత అనుభవించాలి, పాపకర్మ ఎంత అనుభవించాలి, సుఖం ఎంతకాలం ఉంటుంది, దుఃఖం ఎంతకాలం ఉంటుందో అదంతా ఈశ్వరుని. ఎప్పుడు మీకు సుఖం వస్తుంది, ఎప్పుడు సంతోషం వస్తుంది, ఎప్పుడు అశాంతి వస్తుంది, ఎప్పుడు దుఃఖం వస్తుంది, ఇదంతా ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఈశ్వరుని రోజు ప్రార్థిస్తుంటే మనం 200 సంవత్సరాలు బతుకుతామని కదా అర్థం. ఈశ్వరుని ఎందుకు ప్రార్థిస్తూ ఉంటే, ఈశ్వరుని ఎందుకు స్మరిస్తూ ఉంటే మనం పవిత్రులు అవటం. వేదంలో ఒక మాట ఉంది, ఈ వేదం కదా, మహాభారతంలో వ్యాస మహర్షి మాట చెప్పాడు. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఈ రెండు ఎలా వస్తాయని చెప్పాడంటే తపస్సు చేస్తే వస్తాయని చెప్పాడు. మామూలుగా ఏదో బళ్ళెక్కి చదువుకోవటం అనేది వచ్చేది, తపస్సు చేస్తే ఇంద్రియాలకు ఏకాగ్రత వస్తుంది, మనస్సుకి ఏకాగ్రత అని వ్యాస మహర్షి చెప్పాడు. అయితే ఆ తపస్సు యొక్క ప్రయోజనం ఏంటంటే నీ మనస్సుకి 100 రూపాయలు ఏకాగ్రత వస్తుంది, ఇంద్రియాలకి ఏకాగ్రత వస్తుంది. ఇంద్రియాలకి మనస్సుకి ఏకాగ్రత వచ్చాక నీకు చాపల్యం ఆగిపోతుంది. బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది అనేటువంటి ఆ బాహ్యముఖంగా మనస్సు ప్రయాణం చేయటం ఆగిపోతుంది. మనసుకి ఏకాగ్రత వచ్చాక ఇంద్రియాలకు ఏకాగ్రత కానీ నీకు అంతర్దృష్టి కలుగుతుంది. ఉన్నదంతే లోపల ఉంది కానీ బయట ఏమి లేదు. అంతర్దృష్టి కలిగాక నీకు అమృతానుభవం కలుగు. తపస్సు యొక్క ప్రయోజనం ఏంటంటే ఇంద్రియాలకు ఏకాగ్రత రావాలి, మనసుకి ఏకాగ్రత రావాలి, పవిత్రత రావాలి. మనసుకి ఏకాగ్రత వచ్చాక, పవిత్రత వచ్చాక దానికి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడికి మాత్రమే అమృతానుభవం కలుగు. మన శరీరం ఏదో రోజు చనిపోతుంది, చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను మనం అందరూ అనుకుంటాం. చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. నేను పుట్టాను అనుకున్నవాడు ప్రతివాడు చనిపోతాడు. నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకున్నాడు ప్రతివాడు పుడతాడు. ఎంచేదంటే శరీరం చనిపోవడానికి సాధనం చేయక్కర్లేదు, నేను చనిపోతున్నానని బుద్ధి పోవటానికి సాధనం చేయాలి. శరీరం చనిపోవడానికి సాధన ఎందుకు, సాధన అక్కర్లేదు, దాని అంతటి చనిపోదు. దేహంతో తాదాత్యం పొందుతున్నటువంటి ఆ తలంపు, ఇప్పుడు మనకేమవుతుందంటే ఆత్మ లేదు, దేవుడు లేడు, చైతన్యం లేదు, అందరు జీవకూట అందరి హృదయాల్లో నేను చైతన్యముగా ఉన్నానని గీతలో భగవంతుడు చెప్పాడు. మనం ఏమనుకుంటున్నా అంటే భగవంతుడు లేడు, ఆత్మ లేదు, చైతన్యం లేదు, ఒక ప్రభువు లేడు, ఒక యజమాని లేడు అని మనం అనుకుంటాం. ఇలా అనుకుంటూనే ఉంటాం ప్రతి జన్మలో. ఎప్పుడు వరకు ఇలా అనుకుంటాం? ఉన్నది ఒక్కటే వస్తువు, ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం ఒక్కటంటే ఒక్కటి, మిగతా అన్నీ మనకు కల్పితాలు, గుళ్ళు, గోపురాలు, చర్చిలు, జన్మలు, పునర్జన్మలు, ఇవన్నీ మనస్సు యొక్క మనోకల్పన. ఇక్కడున్న చైతన్యం మటుకి 100 రూపాయలు వాస్తవం, మిగతా అన్నీ మన మనస్సు కల్పించిన విషయాలు. ఈ క్యాస్ట్ సిస్టమ్ మరొకటి మరొకటి, ఇది సోషల్ ఆర్డర్ కోసం మనసు కల్పించిన విషయాలు, అన్నీ మనసు కల్పించిన విషయాలే. ఇక్కడున్న చైతన్యం తప్పింది. ఈ చైతన్యం ఎవరికైతే ఆ చైతన్యం తాలూకు ఎరుక వస్తుందో దాని తాలూకు అనుభవం వస్తుందో అప్పటి వరకు నేననే తలంపు కానీ నాదనే తలంపు కానీ మనల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాం. ఈ రెండు బయటికి వెళ్ళాం మనం ఒకవేళ తోలేసినా మళ్ళీ వస్తూ ఉంటాం. మనం బయటికి తోలేసినా ఏదో పక్క నుంచి వస్తా. ఆ చైతన్యానుభవం వచ్చే వరకు ఈ రెండు తలంపులు మనం విడిచిపెట్టవు. నేను అయినస్సు మైనస్సు, నేను అయినస్సు మైనస్సు, నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఈ రెండు తలంపులు నూటికి నూరు రూపాయలు అసత్యమే. కానీ సత్య వస్తువు మనం గోచరించే వరకు ఈ రెండు పక్క తప్పకూడదు. ఇది సబ్జెక్ట్ మనకు బాగా అవగాహన కావాలి, ఇది బాగా క్లారిటీ రావాలి మనకు. ఇది నూటికి నేను అనే తలంపు, నాది అనే తలంపు, నూటికి నూరు రూపాయలు అసత్యాలైనప్పటికీ లోపల ఉన్న సత్యం మనకు తానుగా గోచరించే వరకు, ఇప్పుడు దేహబుద్ధి ఎలా ఉందో, మనకి శవబుద్ధి ఎలా ఉందో, ఆ ఆత్మబుద్ధి, ఆ చైతన్య బుద్ధి మనకు కలిగే వరకు ఈ రెండు విడిచిపెట్టం. మనం పీడిస్తూనే ఉంటాం, ఏ జన్మకు ఆ జన్మ పీడిస్తూ ఉంటాం. అది ఆ చైతన్యంలో అక్కడ పుణ్యమని పుణ్యమని పాపమని జన్మని పునర్జన్మని సంతోషమని దుఃఖమని మనం చెప్పుకునే మాటలకి ద్వైతానికి దానికి ఏం సంబంధం లేదు. అదే చెప్పాడు వేదంలో, సత్యం శివం అనంతం అద్వైతం, అది బ్రహ్మం యొక్క స్వరూపం. అక్కడ ద్వైతం లేదు. అక్కడ ఈ లోపల ఏది వచ్చినా ప్రవాహంలో పోతుంది. మనం పుణ్యం చేస్తాం అనుకోండి, కర్తృత్వం పెట్టుకుని పుణ్యం చేస్తే సుఖరూపంలో పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది. పాపం చేస్తాం అనుకోండి, దుఃఖ రూపంలో పాపం అంతా ఖర్చు అయిపోతుంది. ఏదైనా అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతారు. ఎక్కడన్నా చేయించాలండి, ఆ మిగతా అన్నీ కల్పించాలి. గుళ్ళు గోపురాలు అన్నీ, జన్మలు పునర్జన్మలు, సంతోషాలు దుఃఖాలు, ఈ గొప్పలు తెప్పలు అన్నీ అన్నీ మనసు ఎక్కి కల్పించాలి. ఇది ఒకటి ఈ నీ హృదయంలో ఉన్నటువంటి. అయితే ఇవన్నీ ఎందుకు పెట్టారు, గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనకు ఉపాసన ఉండాలి. ధ్యానం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల, పూజ చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో, ఈశ్వరుని ఆరాధించడం వల్ల, ఉపాసన వల్ల, భక్తి వల్ల, యోగం వల్ల వచ్చే ఫలితం భక్తి వల్ల కూడా వస్తుంది. అయితే మనకి ఏదో సపోర్ట్ ఉండాలి. అయితే మన పూర్వ మహర్షులు ఏం చేశారంటే ఏదో ఒక రూపాన్ని పెట్టి వాళ్ళ తపోశక్తిని ఆ రూపంలో నింపి వాళ్ళు మనం దర్శించుకుంటే ధనులయ్యేలాగా అక్కడ అది ప్రతిష్ఠించి, దేవాలయాలు ప్రతిష్ఠించి, అంటే మనకి ఏదో ఉపాసనకు ఏదో సపోర్ట్ ఉండాలి కాబట్టి, మనసుకి ఏకాగ్రం అవటానికి ఏదో సపోర్ట్ ఉండాలి కాబట్టి, ఉపాసన లేకపోతే మైండ్ వాండరింగ్ తగ్గదు. అయితే కొంతమంది పెద్దలు ఏమంటారంటే, ఈ భక్తి మార్గంలో ఉపాసన మార్గంలో మనస్సు బాగా అణుగుతుంది, మనస్సు మటుకు నూటికి నూరు రూపాయలు అణుగుతుంది, కానీ చావదు అంటారు. అణిగిన పాము వేరు, చనిపోయిన పాము వేరు. మీరు ఏదైనా మీ మనస్సు మంత్రం చేస్తారు, జపం చేస్తారు, చేయగా చేయగా మనస్సు అణుగుతుంది. మనస్సు అణిగినంత మాత్రం చేయదు, వేరుతో సహా చనిపోయిందని చెప్పడం. ఒక విచారణ మార్గంలోనే, జ్ఞాన మార్గంలోనే ఒక ఈ మనసు మనోనాశనం అవుతుంది. మిగతా మార్గాల్లో మనస్సు అణిగి ఉంటుంది, కానీ ఈ జ్ఞాన మార్గంలో మటుకి పూర్తిగా మనోనాశనం అవుతుంది. అంటే విచారణ మార్గం ఫైనల్, ఆ జ్ఞాన మార్గం ఫైనల్. అంటే అది మీకు ఇవన్నీ కూడా ఈ సత్కర్మ చేయటం, నిష్కామ కర్మ చేయటం, నిష్కామ భక్తి, ఈశ్వరుడు పట్ల ప్రేమ, భగవంతుడు ఒకడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం, వీటి వల్ల మీకు మనసు పవిత్రం అవుతుంది. మనసులోని దోషాలు నశిస్తాయి. మనసులోని దోషాలు నశించాక దానికి లోచూపు కలుగుతుంది. లోచూపు కలిగాకే దానికి, లోచూపు కలిగాకే ఆ లోపల ఉన్న వస్తువు దానికి గోచరిస్తుంది. అంతవరకు మిగతా మార్గాలను ఉపయోగపడతాయి. కానీ ఫైనల్గా వచ్చేవాళ్ళకి ఒక విచారణ మార్గం వల్లే మీకు మనో నాశనం అవుతుంది. కానీ ఇతర మార్గాల్లో మీరు సాధన చేయొచ్చు, సాధన చేసిన మనస్సు అడుగుతుంది కానీ నశిస్తుందని చెప్పలేమని కొంతమంది పెద్దలు చెప్తారు. అసలు మనకి అంటే కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే ఉపనిషత్తుల్లో ఆధ్యాత్మికం అంటే ట్రావెలింగ్, ఫ్రమ్ ఇగ్నరెన్స్ టు నాలెడ్జ్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అని చెబుతూ ఈ సెపరేట్నెస్ ఉంది మనలో, మన అందరం ఒక్కటే ఒక్కటే అనే సంగతి మనకు తెలియటం లేదు. మన అందరం ఒక్కటే అనే సంగతి మనకు తెలియదు. మిమ్మల్ని చూస్తే నాకు భయం, నన్ను చూస్తే నీకు భయం, మన అందరం ఒక్కటే. కానీ మిమ్మల్ని ఆ ఒక్కటనే ఒక్కటిదంతా ఒక్కటంటే ఒక్కటే అనేటువంటి అనుభవం మనకు లేక మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, నన్ను చూస్తే నీకు భయం వేస్తుంది. ఒక్కటంటే ఒకటి, ఉన్నది ఒక్కటంటే ఒక్కట, ఆ ఒక్కటే, ఆ ఒక్కటే ఉన్నది ఒక్క ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు అది అద్వైతం. ఆ ఉన్నది ఉన్నట్టుగా అదే అనేకంగా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ద్వైతం వస్తుంది, విశిష్టాద్వైతం వస్తుంది, మరొకటి వస్తుంది, మరొకటి. ఉన్నది ఉన్నట్టుగా కనిపించకుండా అదే రెండుగా మూడుగా నాలుగుగా ఐదుగా అలా కనిపిస్తుంది అనుకోండి, ఇక అక్కడి నుంచి ద్వైతం ప్రారంభం. ద్వైతం ప్రారంభం, ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తే అక్కడ ద్వైతం లేదు. ఉన్నది ఉన్నట్టుగా కనిపించింది, అది గోచరించింది అనుకోండి, అప్పుడు ఇంక ద్వైతం ప్రారంభం. అది ఏదైనా ద్వైతమైనా అద్వైతమైనా లేకపోతే విశిష్టాద్వైతమైనా మనకి ఆ జన్మాంతరంలో ఏ సంస్కారం మనకైతే ఉందో ఆ సంస్కారానికి అనుగుణంగా జ్ఞాన మార్గమో భక్తి మార్గమో మన జన్మాంతరంలో కొన్ని సంస్కారాలు ఉంటాయి, ఆ సంస్కారానికి అనుగుణంగా మనం సాధన చేయటం మంచిది. ఎవరినో కాపీ చేయక్కర్లేదు, ఎవరినో మనం కాపీ చేయక్కర్లేదు, మనకి సంస్కారానికి అనుగుణంగా మనం సాధన చేసుకుంటే మనం తరిస్తాం. ఇమిటేషన్ పనికిరాదు ఈ స్పిరిచువల్ లైఫ్లో, ఇమిటేషన్ పనికిరాదు. ఒకసారి కేవీకి రాజు గారు ఇంటికి, అప్పుడు ఎక్కడో ఉండేవారు, నెలకు 10,000 అద్ది, నెలకు 10,000 అద్దిచ్చా ఇంట్లో ఉండేవారు కేవికరాజు గారు. ఎవరో వచ్చి అంటున్నారు కేవికరాజు గారు 10,000 ఇస్తున్నారండి అది, ఇల్లు చాలా బాగుందని ఏదో అంటున్నారు, ఈ డబ్బులు అడిగి మా సొంతం కాదన్నారు, మా ఈ డబ్బులంతా మా సొంతం, ఈ ఇంటికి కంపెనీ పే చేస్తుంది, మేము తిరిగి కార్లకి కంపెనీ పే చేస్తుంది, పెట్రోల్కి కంపెనీ పే చేస్తుంది. అంటే కేవీకరాజు గారు పెద్ద ఇంట్లో ఉంటున్నారు, కార్లు మంచి మంచి కాస్ట్లీ కార్లో తిరుగుతున్నారు, ఇలా ఇమిటేట్ చేయకండి, మీ పద్ధతిలో మీరున్న ఈ డబ్బు నాది కాదు, కంపెనీ డబ్బు అని చెప్పారు. అనుకరణ పనికి రాదు. నేను 10 కేవీకరాజు గారు 10,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు అది అనుకోకండి, ఈ డబ్బు నాది 10,000 నాది కాదు, కంపెనీ పే చేస్తాను. నేను పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నాను, ఈ కార్లు ఎవరు, ఈ కంపెనీ, ఈ కార్లు తిరిగి పెట్రోల్, ఈ పెట్రోల్ ఎవరిది, కంపెనీ పే చేస్తాను. అంటే మీ పద్ధతిలో మీరు ఉండండి, కేవీకరాజు గారిని అనుకరించుద్ది, దగ్గర కంపెనీ డబ్బు అని చెప్పారు. అంటే మన ఆదికి పట్ట మనకు ఆదికి తగ్గ చొక్కాలు మనం కుట్టించుకోవాలి, కానీ ఎవరు ఆదికి తగ్గ బట్టలు మనం ఎలా కుట్టించుకుంటాం? అంటే ఈ భౌతిక విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ అనుకరణ పనికిరాదు. మన పద్ధతిలో మనం ఉండాలి. అనుకరణ ఇమిటేషన్, ఇమిటే ప్రతిదానికి ఇమిటేషన్ వల్ల అది ఎందులో చేస్తుందంటే ఇమిటేషన్ భయం వల్ల వస్తుంది. మనం ఆధ్య ఏదైనా ప్రపంచంలో పని చేయలేకపోవటానికి, మనం అనుకునే విధంగా ప్రపంచంలో పని చేయకపోవటానికి, తర్వాత ఆధ్యాత్మికంగా కూడా మనం తగిన పురోగతి సాధించలేకపోవడానికి మెయిన్ కారణం భయం. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఊహించుకోవటంలో వస్తుంది. మనం ఏమి ఊహించుకోమనుకోండి, భగవంతుడి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మనం ఏ ఊహించుకోవటం మానేస్తాం అనుకోండి, భయం తగ్గిపోతుంది. ఏదైతే మనం ఊహి అది ఎలా జరుగుతుందేమో, ఇది ఎలా జరుగుతుందేమో, జరిగింది మీరు ఆశ్చర్యంగా, ఆ ఊహించుకోవటం మానేస్తే ఇప్పుడు ఇక్కడ మీ సాధనతో సంబంధం లేకుండా భయం నశిస్తుంది. భయస్థులు భౌతికంగా అభివృద్ధి సంపాదించలేరు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సంపాదించలేరు. ఉభయభ్రష్టత్వం వస్తుంది భయస్థుడు. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? వేత రాగ భయ క్రోధం అని చెప్పాడు కదా. కొంతమంది కోపం ఎక్కువ వస్తే అదే మనిషిని చంపేస్తారు. చంపాలని చెప్పరు, కోపం వచ్చినప్పుడు చంపేస్తారు. అంటే మనుషుని కూడా చంపేస్తుంది కోపం. కొంతమందికి భయం వల్ల విరేచనాలు పట్టుకుంటారు, భయం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చెడిపోతుంది, కానీ భయం వల్ల అందరిని అనుమానించడం ప్రారంభిస్తారు. స్వామీజీ అన్నవారు, ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ డిసీజ్, ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ వీక్నెస్, ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ సారో. భయం వల్ల మనం చాలా నష్టపోతున్నాం, భయపడక్కర్లేదు. ఎంతమందిని చూసి భయపడి బతుకుతాం మనం? మన పత్రిలో మనం ఉంటాం. ఈ స్తోత్రాలు నిజం కాదు, విమర్శలు నిజం కాదు, ఇవన్నీ నిజం కాదు. స్తోత్రాలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరన్నా స్తోత్రం చేస్తారనుకున్నా సంతోషాలు మీరు తీసుకోకుండా, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తారనుకోండి అవి బయట వదిలేని దుఃఖాన్ని కూడా మీరు తీసుకోకూడదు. అవి లోపల మీ మనసు లోపలికి రానివద్దు, అవి బయట ఉంచేయండి. మీరు లోపలికి రాణిస్తున్నారు కూడా మీరు పొల్యూట్ అయిపోతారు, పొల్యూట్ అయిపో ఆ రెండు నిజం కాదు. స్తోత్రం నిజం కాదు, పొల్యూషన్ నిజం కాదు, ఆ రెండు నిజం కాదు. అంచేత మీరు అక్కడ బయట ఉన్న గొడవలు బయటే ఉంచారు. మొన్న ఆ మధ్యనే మెడ్రాస్ ఐఐటి స్టూడెంట్ ఆయన అప్పుడే 30 20 ఇప్పుడు 20 ఏళ్ళ కింద మెడ్రాస్ ఐఐటి చదివారు, తర్వాత ఏదో ఒక 20 ఏళ్ళు ఉద్యోగం చేశారు, తర్వాత మానేశారు. ఆయన బ్యాచులర్ పెళ్లి చేసుకునేది, మీరు ఉద్యోగం ఇంతకు మానేశారంటే ఏదో సాధన చేసుకోరు మోర్ ఆనంద అన్నారు. ఇంకా ఎక్కువ ఆనందం సంపాదించడానికి, ఎక్కువ శాంతి సంపాదించడానికి సాధనకు ఉపయోగించుకుందాం, ఉద్యోగం మానేశాను. ఓ చక్కటి మాట చెప్పారు నాకు ఆశ్చర్యం. ఎన్నో ఏమంటే మీకు ఆంగ్ల భాష బాగొచ్చు, టెక్నికల్ సైడ్ బాగా తెలిసి, మీ ఐఐటి స్టూడెంట్లు అంటే వాళ్ళు ఇంటెలిజెంట్, ఐఐటి స్టూడెంట్స్ అంటే మన మీద వాళ్ళు తెలివి గల వాళ్ళు, ఆ సర్టిల్ ఇంటలెక్చువల్కి ఉంటారు. అయినా మరి ఐఐటిలోనే బీటెక్ చేశారు, మెడ్రాస్లో ఎక్కడ కరగపూర్లో ఎక్కడ ఎంటెక్ చేశారు. మీరు హైలీ ఎడ్యుకేటెడ్ అండి, మీకు పాండిత్యం ఉంది. తర్వాత ఇప్పుడు ఏదో అరుణాచలం కొండ మీద ఇప్పుడు తోట పెంచుతున్నారు, చెట్టు మొక్కలేసి చాలా శ్రద్ధగా ఫారెస్ట్ పెంచుతున్నారు, అందరూ పచ్చగా ఉండాలని. ఆ చెట్లు ఉండటం వల్ల చాలా డేంజర్ వస్తుందని భక్తుల కోసం అన్ని పెంచుతున్నారు. ఎవరో 10 మందిని మనుషులు పెడుతున్నారు, ఏదో చెప్తున్నారు. మీకు పాండిత్యం ఉంది, సంఘసేవ చేస్తున్నారు, ఏదో నాలుగు మాట్లాడిన గురించి ఆయన మామూలుగా ఇవన్నీ చేస్తున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ ఇవన్నీ బాగానే చేస్తున్నారని చెప్పాను. వెంటనే ఆయన ఏమన్నారంటే, అవుట్ సైడ్ గొడవలండి అన్నారు. ఎందుకు వచ్చింది నాన్నగారు అవుట్ సైడ్ గొడవలు అంటే, నా పాండిత్యము, నేను చేసి సోషల్ వర్కు, లేకపోతే నాకున్న గౌరవం, ఇవన్నీ బయట గొడవలు, ఇవన్నీ బయట గొడవలు ఎందుకన్నారు? వండర్ఫుల్గా చెప్పారు. మీ చదువుకున్న చదువు ఈ మాటలో ఉపయోగపడిందని చెప్పారు. ఇవన్నీ చదువు ఉందంటున్నారు, నాకు పాండిత్యం ఉందంటున్నారు, ఏదో సంఘసేవ చేస్తాం, ఇంకోటి చేస్తున్నా అంటున్నారు, ఇంకోటి చేస్తాం, ఆ కొండ మీద చెట్లు పెంచుతున్నారు, ఇవన్నీ బయట అవుట్ సైడ్ గొడవలు అండి. అవుట్ సైడ్ గొడవలు ఏం పెద్ద ఏం రాదు మనకు, ఏం వచ్చి ఏం పడిపోదు. కావలసిన లోపల మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, లోపల మన అంతస్తు ఏంటి, ఏదైనా పని చేస్తామంటే ఏ భావంతో ఆ పని చేస్తున్నాం, ఒక మాట మాట్లాడుతుంటే ఏ భావంతో ఆ మాట మాట్లాడుతున్నాం. సటిల్ బాడీ అంటే ఏమో గ్రాస్ బాడీ స్థూల దేహం, అదేమో సటిల్ బాడీ లోపల సూక్ష్మదేహం, అదేమో పవిత్రంగా ఉంది కదా. ఆ సూక్ష్మదేహం పవిత్రంగా ఉంటేనట్టు ఆయన చెబుతున్నారు. శరీరం చనిపోయిన తర్వాత కూడా ఆ సూక్ష్మదేహంతో ఇతరులకు సహకారం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంజనేయస్వామి ఉన్నాడనుకోండి ఉదాహరణకి, ఆంజనేయస్వామిని స్మరించుకుంటే ఏదో వస్తున్నాం మన వాళ్ళు అనుకుంటున్నారు. ఆంజనేయస్వామి దేహం లేదు కదా, దేహం లేనప్పుడు ఆయన మనకేం చేస్తాడు అనుకుంటాం. ఆంజనేయస్వామి స్థూల దేహం లేకపోయినా సూక్ష్మదేహం ఉంది, ఆ సూక్ష్మదేహంతో మనల్ని అనుగ్రహిస్తాడు అన్నాడు. స్థూలదేహం ఉన్నప్పుడు కూడా స్థూలదేహం అనుగ్రహించదు మనల్ని, ఆ సూక్ష్మదేహం సటిల్ బాడీ అనుగ్రహిస్తుంది. అది ఉంది కదా, అంచెల వాళ్ళు మన కళ్ళ కనపడదు మాత్రం చేత వాళ్ళ అనుగ్రహం లేదని అనుకోకూడదు. అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటావు అనుకో, అనుగ్రహం అసలు లేదు అని అనుకుంటావు అనుకో, నువ్వు అనుకున్నా ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా ఉండడు అన్నారు. నువ్వు అనుకుని ఇష్టం వచ్చినట్టు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకోవయా. ఈశ్వరుడికి అది దయలేదు, ఈశ్వరుడికి అనుగ్రహం లేదు, ఇలా నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. నువ్వు అనుకున్నట్టుగా ఉండడు అనుగ్రహం స్వరూపుడే. ఆయనకు అనుగ్రహం అనుగ్రహం లేదన్నా అనుగ్రహ స్వరూపుడే, దయ లేదన్నా దయస్వరూపుడే, ఈశ్వరికి జ్ఞానం లేదనుకున్నా జ్ఞానస్వరూపు జ్ఞానస్వరూపుడే. నువ్వు అనుకు నీ అహంభావం బట్టి, నీ మనస్సును బట్టి, నీ పెచ్చను బట్టి తొంభై వెర్రి వెయ్యి రకాలుగా ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. ఇంతకీ ఈ మాటలు కాదు ఇక్కడ గ్రహించు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమన్నా నాన్నగారు మీరు చెప్పినన్నీ అవుట్ సైడ్ గొడవలు చెబుతున్నారు అన్నాడు. ఆయన తెలుగు రాదనుకోని ఇంగ్లీష్లో చెప్పాడు, మీరు చెప్పి మాటలన్నీ అవుట్ సైడ్ గొడవలు చెబుతున్నారు, ఇవన్నీ బాహ్య గొడవలు. ఒకవేళ నిజంగానే ఏదో పుణ్యం చేస్తున్నాను అనుకోండి, నా ఖర్చు వస్తున్నప్పుడు పుణ్యం వచ్చేస్తుంది, అనిపిస్తాను పోతుంది, లేకపోతే జ్ఞానం ఏది ఖర్చు. అసలు దుఃఖ కారణం బయట ఎక్కడా లేదు. ఏ సంఘటన ఏ లోపల మన కర్తృత్వం లేనప్పుడు ఏ సంఘటన మనకు దుఃఖం తీసుకురాదు. లాభం దుఃఖం తీసుకురాదు, లాభం సంతోషం తీసుకురాదు, నష్టం దుఃఖం తీసుకురాదు. ఎప్పుడు కర్తృత్వం లేనప్పుడు. అంటే దుఃఖ కారణం అసలు లోపంలో లేనే లేదు. దుఃఖ కారణం ఎక్కడ ఉందంటే కర్తృత్వ రూపంలో, ఇగ్నరెన్స్ రూపంలో. ఈ మాట నాకు బాగా నచ్చింది. మీరు చాలా మాటలు చెప్పారు నా గురించి, ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు అన్నారు. పాండిత్యము ఇవన్నీ లోపల. చైతన్యానికి పాండిత్యానికి సంబంధం ఉంది, చైతన్యానికి ధనానికి సంబంధం ఉంది, చైతన్యానికి నా అకాడమిక్ ఎక్సలెన్స్కి సంబంధం ఉంది, చైతన్యానికి నా బ్రహ్మచర్యానికి ఏం సంబంధం ఉంది, ఇవన్నీ మీరు అవుట్ సైడ్ గొడవలు చెబుతారు. అవుట్ సైడ్ గొడవలు అన్న మాట నాకు బాగా నచ్చింది. మీరు చెప్పి అన్నీ అవుట్ సైడ్ గొడవలు చెప్పారు ఇంతవరకు. వారికి 10 నెలలు ఉన్నాయి, వీరికి 20 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలే కదా అన్నారు. లేకపోతే ఐఐటి స్టూడెంట్ని ఎంతటి చదివాను, ఇంకోటి చదివాను, ఇవన్నీ మనస్సుతోటి ఎక్వైరీ చేసినవి కదా. మనస్సు ఎంత, మనస్సు ఎంత అసత్యం, ఇవన్నీ అంత అసత్యం, ఇదంతా డ్రీమ్ స్టెప్. మనస్సు ఎంత నిజం, నువ్వు పొందినవన్నీ కూడా అంతే నిజం. ఏం చదివి అన్నీ మనస్సు ఎక్వైరీ చేసింది. ధనం మనస్సు ఎక్వైరీ చేస్తుంది, సంపద మనస్సు ఎక్వైరీ చేస్తుంది, అన్నీ మనస్సు ఎక్వైరీ చేసింది. అంచేత మనస్సు ఎంత నిజమో ఇవన్నీ అంతే నిజం. అంచేత ద్రష్ట నశించకుండా, ఇందుకే ఆయన చెప్పింది ఏంటంటే మనస్సు నశించకుండా, ద్రష్ట నశించకుండా చైతన్యం, నీకు చైతన్య సాక్షాత్కారం కలగదు. ఇలా అనుకున్నవాడు ఉన్నప్పుడు వాడు ఇర్రివాడ దైవునికి సాక్షాత్కారం ఉంటాడు. మీరు చాలా మాటలు చెప్పారు, అవన్నీ అవుట్ సైడ్ గొడవలు అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను అరుణాచల ఇస్తారని నా ఎమతగ్గ గారిని పంపించారు. ఈ అవుట్ సైడ్ గొడవలు నువ్వు లోపల ఎలా ఉన్నావు అసలు. అసలు నువ్వు లోపల ఎలా ఉన్నావు నువ్వు. వారికి 10 ఎకరాల పొలం, వీరికి 20 ఎకరాల పొలం ఉంది, వారి ఎమ్మెల్యే గారు, వీరి మంత్రి గారు, ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు. అసలు నువ్వు లోపల ఎలా ఉన్నావు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, నీ సంకల్పాలు నీకు లోపల నుంచి వస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు లోపల నుంచి వస్తున్నాయని తెలుసు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ సెంటర్లో నుంచి వస్తున్నారు. అంటే ఇప్పుడు ఇందుకే ఆయన చెప్పింది అంటే మహర్షులు మహాత్ములు వాళ్ళకి ఫిజికల్ బాడీస్ అక్కడ లేకపోయినా ఆ సెటిల్డ్ బాడీస్ తోడి సహకరిస్తారు, ప్రపంచానికి సహకరిస్తారు అన్న. ప్రపంచానికి సహకరించాలని కూడా, ప్రపంచానికి సహకరించాలని కూడా, అది కూడా వాసనేమో అన్నాను నేను. ఆ ఒక్క వాసన తప్పించి ఇంకేం ఉండదు అన్నారు. అంటే మన వాసనలాగా ఉంటాం అనుకోకుండా వాళ్ళకి, కొంతమందికి ఆ లోకం ఆ నిష్ప్రపంచ స్థితికి వెళ్ళే వరకు కొంతమందికి లోకానికి ఏదో సహాయ సహకారాలు అందించాలని కొంతమందికి పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. ఒక జీవన్ముక్తుడికే ఆ స్థితి పొందుతాడు. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. ఒక మామూలుగా అడ్వాన్స్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్, రిఫైన్ సోల్స్ వాళ్ళందరికి కూడా ప్రపంచం మీద ఎంత కొంత లవ్ ఉంటుంది. వాళ్ళకి దేహం పోయిన తర్వాత కూడా, ఫిజికల్ బాడీ పోయిన తర్వాత కూడా సటిల్ బాడీతో వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. అనుగ్రహించడం కూడా ఒక వాసనే కదండి, అనుగ్రహించాలి లోకాన. అవి ఒక్కోసం తప్పించి మనలాగా పర్సనల్ వాసనలు ఏమి ఉండవు అని చెప్తారు. అంటే దేహంతో భోగం అనిపించాలి, మనసుతో ఏదో ఎంజాయ్ చేయాలి. మనలాంటి వాసనలు కదా, మనలాంటి వాసన కాదు. విశాలమైన హృదయం, దే ఆర్ హైలీ కల్చర్డ్ పీపుల్. దే ఆర్ ఆల్ హైలీ కల్చర్డ్ పీపుల్. సభ్యత అంటే అది సంస్కృతం. ఆ విశాలమైన హృదయంలో వాళ్ళు లోకాలను అనుగ్రహించాలని ఆ షటిల్ బాడీస్ కూడా వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఆ గ్రాస్ బాడీస్, ఫిజికల్ బాడీస్ మనకు కనపడపోయినంత మాత్రం చేత వాళ్ళ అనుగ్రహం మనకు లేదని అనుకోకూడదు. వాళ్ళు లేదని అనుకున్నా వాళ్ళు అనుగ్రహిస్తూనే ఉంటారు, వాళ్ళని స్మరించరు. ఈ ఒక్క మాట నన్ను బంధించింది. మీరు 5 నిమిషాలు మాట్లాడారని నాన్నగారు ఎన్నో అవుట్ సైడ్ గొడవలు అన్నారు. నా డబ్బు, నా పాండిత్యం, నా మేళ్ళు, నా ప్రాపర్టీ, నా స్టేటస్, మీరు చాలా చెప్పారు. ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు అని. నా బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం కూడా అవుట్ సైడ్ గొడవే అన్నారు. ఈ అవుట్ సైడ్ గొడవలు అని నిజమని మనం మనల్ని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఈ అవుట్ సైడ్ గొడవలు ఎంత అబద్ధం అంత నిజమని అనుకుంటున్నాం కాబట్టి మనం విరవీగిపోతున్నాం. ఎవరు పట్టుకోలేకపోతున్నారు మనం. ఆ ఇండివిజువల్ అవి పెరిగిపోతాను. మన ఉపనిషత్తులో అసలు ట్రావెలింగ్, ఈ స్పిరిచువల్ జర్నీ, ఈ స్పిరిచువల్ ట్రావెల్ చేయటం ఏమని చెప్పాడంటే, అంటే ఆ ఇండివిజువల్ ఐడెంటిటీ మన ఫుల్నెస్లోకి ప్రయాణం చేయటమే ఇండివిజువల్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ. మనం ఈ భిన్నభావంతో ఉన్నాం కదా, మీరు వేరు నేను వేరని, ఇలా సపరేట్నెస్ ఎక్కడెక్కడ సపరేట్ అయి మనకు సపరేట్ బుద్ధి ఎక్కువ. అంటే మనకు మోక్ష సుఖం, మోక్ష సుఖం ఒక్కటే నిత్య సుఖము, మిగతా అన్ని టెంపరీ అన్నాడు. మిగతా అన్ని టెంపరీ, మన శరీరంతో మన మనస్సుతోటి మనం పీల్చుకునే అన్ని టెంపరీ. దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపించినా లోపం కనిపించకపోయినా, ఒక మోక్ష సుఖం, నిర్వాణ సుఖం, ఆ స్వర్గరాజ్యం ఒకటే నిత్య సుఖం. అదే అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అది పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్వరల్డ్ హ్యాపీనెస్. అది పుట్టిన సుఖం, పుట్టిన సుఖం కాదు, పుట్టిన సుఖం. అంటే నువ్వు సపరేట్గా, నీకు సపరేట్నెస్ నుంచి మనం సపరేట్గా, మనం ఏరిగా ఉన్నాం, ప్రపంచానికంటే భిన్నంగా ఉన్నాం, దేవుడి కంటే భిన్నంగా ఉన్నాం, ప్రకృతి కంటే భిన్నంగా ఉన్నాం, జీవకోటి కంటే భిన్నంగా ఉన్నాం, చేతనం అచేతనం అన్నిటికంటే భిన్నంగా ఉన్నాం. సపరేట్నెస్, 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 సపరేట్. ఈ సపరేట్నెస్ నుంచి ఎవడైతే ఫుల్నెస్లోకి, ఫుల్నెస్లోకి చేరుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో, సాధన చేస్తున్నాడో, వాడే సాధకుడు. అంటే ప్రయాణం ఏంటి, సపరేట్నెస్ నుంచి ఫుల్నెస్లోకి వెళ్ళాలి. అదే ఎవడైతే ట్రై చేస్తున్నాడో, ఫుల్నెస్లోకి ఎవడైతే వెళుతున్నాడో, అంటే ఈ సృష్టి, నేను నాకంటే వేరుగా, దేవుడి కంటే వేరుగా లేను, దేవుడి కంటే ప్రకృతి వేరుగా లేదు, దేవుడి కంటే వేరుగా ఏది లేదు, అంతా ఒకటే ముద్ద అనేటువంటి ఫుల్నెస్ ఎవరికైతే వచ్చిందో, ఫుల్నెస్ట్ పీస్, ఫుల్నెస్ట్ జాయ్, ఫుల్నెస్ట్ హ్యాపీనెస్, ఫుల్నెస్ట్. ఆ ఫుల్లెస్ట్ హ్యాపీనెస్, ఈ వ్యాకరణ సూత్రాలకు ఫుల్లెస్ట్ అనకూడదేమో నాకు తెలియదు, వ్యాకరణ సూత్రాల ప్రకారం అది పోన్లేండి, ఏదో వాడుతున్న మాటలు. ఆ ఫుల్లెస్ట్ హ్యాపీనెస్, ఫుల్లెస్ట్ ఫీస్ మీకు ఎప్పుడైతే వచ్చిందో, మనం ఏం చెప్తామని చెప్తే జ్ఞాని చెప్పాలి. న్యాయం నోరుతో మాట చెప్పకపోయినా అక్కర్లేదు. ఇది ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అంటే జ్ఞాని చెప్పి మాటలు మనలాగా ఏదో ఆలోచించి తలకాయ బాధపడి నేను ఏదో చెప్తున్నాను, నేనేదో రాస్తున్నాను, నేను ఈ పని చేశాను, నేను ఆ పని చేశాను జ్ఞాని అనుకోడు. అలా అనుకునేవాడు జ్ఞాని కాదు. వాడు ఆ హ్యాపీనెస్ ఆ అన్బ్రోకెన్ ఎండ్లెస్ హ్యాపీనెస్, వాడి శరీరంతో లోకంతో దేవుడితో సంబంధం లేదు, ఆ ఎండ్లెస్ హ్యాపీనెస్లో ఊగుతూ ఉంటాడు. అక్కడ వాడు ఏం చేస్తాడంటే, మనం కప్పులో కాఫీ పోస్తున్నాం అనుకోండి, ఆ కాఫీ నిండిపోయింది అనుకోండి, నిండిపోయి కింద కారిపోతుంది. వాడు అనుభవించి హ్యాపీనెస్, వాడు అనిపిస్తున్న పీస్ అనిపించు అది కిందకి, అది ఒకసారి స్పోకెన్ ఎక్స్ప్రెషన్గా రిటర్న్ ఎక్స్ప్రెషన్గా బయటకు వస్తుంది. కానీ అది చెప్పాలని చెప్పండి, ఏదో చెప్తున్నాను, నేనేదో రాస్తున్నాను, నేను ఎవరినో వదిలేస్తున్నాను కాదు. ఆ కాఫీ కప్పు నిండిపోయింది అనుకోండి, తర్వాత ఇంకా కాఫీ పోస్తాంటే ఏమవుతుంది, కింద కారిపోతుంది. అలాగే వాళ్ళ శాంతి సుఖాన్ని వాళ్ళు అనుభవించగా కొంత కక్కేస్తూ ఉంటారు. ఆ మాటలే అమృతం. అంటే ఎక్కడి నుంచి వస్తాయి మాటలు? అమృతానుభవంలోంచి వస్తాయి. అమృతానుభవంలోని చెప్పిన మాట ప్రతి మాట అమృతే. అందుకే ఋషులు చెప్పిన మాటలు, భగవంతుడు చెప్పిన మాటలు మనం ప్రమాణంగా తీసుకోవాలి, కానీ మనం చెప్పిన మాటలు ప్రమాణంగా తీసుకోకూడదు. ఎంత బాగుందో చూడండి, ఉపనిషత్ జ్ఞాపకం ఇదంతా మీరు చెప్పిన, నాన్నగారు మీరు చెప్పిన గొడవలు, నా ఊరి చేయడం గొడవలు. నేను బ్రహ్మచారిని అంటే బ్రహ్మచారి అయినంత మాత్రం చేసి నాకు జ్ఞానం వచ్చేది, బ్రహ్మచారిని అయినంత మాత్రం చేసి నాకు జ్ఞానం వచ్చేది. నా బోటి బ్రహ్మచారులు లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ జ్ఞానం వచ్చేది. ఇప్పుడు బ్రహ్మచారిని అంటే దేవుడికి బ్రహ్మచారి దేహానికి, నాకు నేను బ్రహ్మచారి అవలంబించినా నాకు దేహాత్మ బుద్ధి నశించకపోతే, దేహమే సర్వస్వమే బుద్ధి నశించకపోతే నాకేమి దైవ సాక్షాత్కారం కల బ్రహ్మచారిని అయినా కలగదు. ఈ బ్రహ్మచారి అది బ్రహ్మచర్యం సంసారం ఇవన్నీ కూడా అవుట్ సైడ్ గొడవలు మీరు చెబుతున్నారు. అలా సంసారం అనేది బయట లేనే లేదు, సంసారం అనేది మనస్సులో ఉంది, సంసారం అనేది బయట లేదు. సంసారానికి బీజం మనస్సులో ఉంది. ఆ మనస్సు నశించే వరకు ఏ జన్మ కా జన్మ సంసారం వెంటాడుతున్నాడు. ఏమి శరీరం చనిపోయే బంధువులు మారుతారు, స్నేహితులు మారుతారు, చుట్టాలు వీళ్ళు పరిసరాలు మారుతాయి. ఇప్పుడు మనం పాతాళ మేరకంలో ఉన్నాం, పరిసరాలు మారి మన శరీరం మారిపోయింది అనుకోండి, పరిసరాలు మారిపోతాయి, బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, మన అన్ని రకరకాలుగా దేహం మారితే అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ లోపల అహంకారం ఉందని చెప్పి అహంకారం దేహం లేకుండా ఉండలేదు కాబట్టి ఏదో కొత్త దేహాన్ని ధరిస్తుంది. అహంకారం లాగా ఉంటుంది. దేహాలు వస్తుంటే పోతాయంటే దేహాలు వస్తుంటే పోతూ ఉంటాయి. ఎవరైతే సాధన చేసి దైవానుగ్రహం వల్ల గురువు అనుగ్రహం వల్ల దైవాన్ని ఎంత గౌరవిస్తున్నామో గురువును కూడా అంతే గౌరవించి ఆ ఇద్దరు దైవం యొక్క అనుగ్రహం వల్ల గురువు యొక్క అనుగ్రహం వల్ల ఇది నశించాలి. కానీ అంతవరకు ఏదో శరీరాలను మోస్తూనే ఉంటారు. హైస్కూల్ పిల్లలకు సెలవులు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సెలవులు ఉన్నాయి, కాలేజీ పిల్లలకు సెలవులు ఉన్నాయి, అందరికీ హాలిడేస్ ఇవి, సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, దసరా హాలిడేస్. కానీ చావు మట్టి సెలవులు పుచ్చుకో, ఇలా ఆదివారం చావు రావద్దంటే వచ్చేస్తుంది. అసలు చావుకి ఒక రోజు సెలవు అంటున్నారు. ప్రతి వారం కూడా ఎవరినో అక్కడ తీసిపోతాం. అసలు భీమవరం శ్మశాన సెలవులు వచ్చేస్తున్నాయి. మనందరం భీమవరం శ్మశానం వెళ్ళి ఓపెన్ చేసి వచ్చాం కదా, లేటెస్ట్గా పెట్టారు ఆ శ్మశానం, మీరు అందరూ చూసిరండి. అప్పుడే శవాలు ప్రారంభమైనవి వచ్చేస్తున్నాయి. ముందు చదువుకున్న శవాలు వస్తున్నాయి అక్కడికి. ముందు బోడి లెక్చరర్స్ మొదలు పెట్టాడు అక్కడ. ఇప్పుడు ఆ భీమవరం శ్మశానానికి లెక్చరర్సే ఓపెన్ చేశారు, ఆ శవాలు ముందు వస్తున్నాయి. చదువుకునే శవాలు అప్పుడే చాలా వచ్చేసినాయి అక్కడికి. అంచేత ఆ ఎంటెక్ గారు ఏమంటున్నారంటే, భక్తి మంచిదే కానీ పరిశీలన ఎక్కువ అలవాటు, పరిశీలన దృష్టి ఎక్కువ ఉండాలి, పరిశీలన దృక్పథం ఎక్కువ ఉండాలి. ఒక మనిషిని చూసేటప్పుడు, ప్రకృతిని చూసేటప్పుడు మన మనసులో ఏం జరుగుతుందో, మన మనసులో ఉన్న దోషాలు ఏంటో అయితే మన బుద్ధిలోని దోషాలు అంటే బాగా పరిశీలనగా చూసుకుంటా ఉండాలని, పరిశీలనగా చూసుకుంటుంటే వాడందరూ అయ్యే పోతా ఉంటే పరిశీలనగా చూసుకో, ఇయ్యే కదా మనకు నిజమైన శత్రువులు అనుకుని వాడిని జాగ్రత్తగా నిరంతరము పరిశీలిస్తుంటే వాచ్ చేస్తుంటే స్లోగా రిడ్యూస్ అయిపోతుంది. అది టైం పడుతుంది, స్లో అండ్ స్టడీ స్లోగా రిడ్యూస్ అవుతాడు. అది జ్ఞాని ప్రభావం. జ్ఞాని కంటే ఇతరులు లేరు. జ్ఞాని కంటే ఇతరులు వాడి ప్రభావం హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. మనం అదే మనం చెప్పుకున్నాం కదా, అన్నం తింటే ఆకలి తీరదు. అన్నం తింటే ఏం తీరుతుంది? ఆకలి తీరుతాం. అన్నం తిన్న వాళ్ళకి ఆకలి తగ్గుతాం. దుఃఖం నశించాలంటే పరమేశ్వరుడికి శరణాగతి చెయ్యాలి. దై విల్ బి డన్. నీ సంకల్పమే నెరవేరిగాక, ఇదే వేదాల సారం. దై విల్ బి డన్, నీ సంకల్పమే నెరవేరిగాక అని సెకండ్ శుద్ధిగా మనం అనుకోగలిగితే, అజ్ఞాన హృదయం నోట్లో ఉంటుంది, జ్ఞాని హృదయం చెప్తా ఉంటారు. అజ్ఞాని హృదయం నోట్లో ఉంటుంది, జ్ఞాని హృదయం ఎక్కడ ఉంటుంది? జ్ఞాని యొక్క నాలుక ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. జ్ఞాని యొక్క టంగ్ ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది. అంటే వాడు ఏది హృదయం ఫుల్, హృదయం ఫుల్, హృదయం నిండు. జ్ఞాని ఏది చెప్పినా నిండు హృదయం చూడ చెప్తాడు. జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుంది. వాడు ఏది చెప్పినా హార్ట్ఫుల్గానే చెప్తాడు. అది మీకు అక్కడ కపటం ఉంటానికి అవకాశం లేదు. నేనేది మీకు టీచ్ చేస్తున్నాను అనుకోండి, మీ మీద నాకేం ప్రేమ లేదు అనుకోండి, టీచింగ్ అనవసరం. మీకు ఏదో నేను నాలుగు మాటలు చెప్తున్నాను, మీ మీద ఎవరి మీద నాకు ఎఫెక్షన్ లేదు, ప్రేమ లేదు అనుకో, ఈ టీచింగ్ వల్ల మీకేం ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను అనుకోండి, అది నా దోషమే కానీ మీ దోషం కాదు. సబ్జెక్టు సంబంధించినంత వరకు నాకు క్లారిటీ లేకపోతే మీకు చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తున్నాడు. అది అన్నం తింటే ఏం పోతుంది? అన్నం తినగానే ఆకలి పోతుంది మనకు. అలాగే నీకు దుఃఖం కూడా, దుఃఖం కూడా పోయే మార్గం ఉంటుంది. ఇది లాస్ట్ మెసేజ్ కృష్ణుడు వద్దోడుతూ చెప్తాడు. ఈ యాదవులు, ఈ యాదవులకి చాలా గర్వం పెరిగిపోయింది. వాళ్ళకి పొగర పెరిగిపోయింది, డబ్బు గర్వం వచ్చేసింది. యాదవులందరికీ సంపద అప్పుడు బంగారపు ద్వారకలు, వీళ్ళకి అందరికీ డబ్బు గర్వం వచ్చేసింది. వాళ్ళని వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు. అంచేత వద్దవా, నువ్వు జిజ్ఞాసువు, జ్ఞానం సంపాదించాలని తపన ఉన్నవాడు. ఈ జనాన్ని ద్వారకను వదిలేసి బదిలీ వెళ్ళిపోమని చెప్పాను. అందుకే మీరు బదిలీ నారాయణుడి పక్కన కూడా ఆ విగ్రహం పక్కన వద్దోడు ఉగ్రహం. ఈ జనాన్ని వదిలే అన్నాడు. అంటే నీ కూడా వచ్చేస్తా అన్నాడు కృష్ణుడు కూడా. ఇప్పుడు నా కూడా రావద్దు, నువ్వు వచ్చే టైంలో వచ్చి అప్పుడు రావచ్చిన టైం రావాలి. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. నీ టైం వచ్చినప్పుడు నువ్వు వద్దు కదా. నేను మట్టికి వీళ్ళందరినీ పంపించే తర్వాత వెళ్తాను. వాడి కులం వాళ్ళ నేను అందరిని అగౌరవపరచడం తప్పించి ఇంకో పని లేదు. యాదవులకి అలా తయారయ్యే వీళ్ళు మహర్షులు యోగిని అగౌరవపరుస్తున్నారు. వీళ్ళందరినీ పంపేసిన తర్వాత వెళ్తాను, నువ్వు మటుకు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి? బదిలీ వెళ్ళిపోమని చెప్పాడు. ఇందుకు ఈ మాటలు వేసి అన్నం తింటే ఆకలి తీరుతుంది, శరణాగతి చేస్తే దుఃఖం నశిస్తుంది. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళు సత్సాంగత్యం ఇక్కడ లేదు. ఇప్పుడు ద్వారకలో సాంగత్యం నీకు సత్సాంగత్యం లేదు. సద్గ్రంథాలు సత్సాంగత్యం, సద్గ్రంథాలు సత్సాంగత్యం జానరు. సద్గ్రంథాలంటే శృతికి సమ్మతంగా ఉండాలి, స్మృతికి సమ్మతంగా ఉండాలి, అవి సద్గ్రంథాలు. సత్పురుషుడంటే తన హృదయంలో ఉన్న సత్యవస్తువుని ఎవడైతే అనుభవేత్య వైద్యం చేసుకున్నాడో ఆ సత్యవస్తువుని ఆ సద్వస్తువుని ఎవడికైతే వాడు అవేర్నెస్కి అందుతుందో వాడు ఎరిక వాడు సత్పురుషుడు. నేనేదో నాలుగు మంచి మాటలు చెప్తున్నా అనుకోండి, ఈ మంచి మాటల యొక్క ప్రభావం మీ మీద ఉన్నప్పుడు లోపల సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని సత్యాన్ని దర్శించి చెప్తే ఇంకా వైభవంగా ఎంతగా వైభవంగా ఉంటున్నా మాట యొక్క బరువు. నేను మీకు మామూలుగా చెప్పుకుపోతున్నా నాలుగు మాటలు, కానీ ఇక్కడ రియలైజేషన్ లేదు. మామూలుగా చెప్పుకుపోతాండి, ఇది ఏదలాపంగా చెప్పి మంచి మాటలకి ఇంత ప్రభావం ఉన్నప్పుడు లోపల దర్శించి లోపల ట్రూత్ని దర్శించి చెప్పినప్పుడు అది ఇంకెంత బరువుగా ఉంటాయి. హార్ట్ టు హార్ట్ థాట్ అంటే బ్రెయిన్ అప్లై చేయకుండా డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్ళిపోతున్నాడు. మూడు చెప్పాడు, ఆకలి అన్నం తింటే ఆకలి తీరుతుంది. నువ్వు శరణాగతి చేస్తే శరణాగతి చేయడానికి పరమేశ్వరుడి పట్ల పూర్ణ విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా శరణాగతి రాదు. వేదాల సారం ఏంటంటే దైవులు బిడ్డాను, అది శరణాగతి చేస్తే దుఃఖం నశిస్తుంది. మరి జ్ఞానం కావాలంటే ఎలాగా? సజ్జన సాంగత్యం చెయ్యి. జ్ఞానం కావాలంటే సజ్జన ఎక్కడ ఉండకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ద్వారకులు ఇక్కడ ఎవరో నీకు ఓలీ కంపెనీ ఇక్కడ లేదు, వాళ్ళని వాళ్ళే కలిసి చేసుకుంటున్నారు. ఎవడు బుద్ధిమంతి కనిపిస్తే వాడు నాగోర పరచు ఏదోరు అలా తయారడుచేవారు. ఏదోరు ఎంత పొగర ఈ చివరి రోజుల్లో వాళ్ళకి డబ్బుని బట్టి ఎంత పొగర వచ్చేసిందంటే యాదవులు ఒకడు పురుషుడికి స్త్రీల గర్భం వస్తే పొట్ట ఎత్తుగా ఉంటుంది కదా, అలా పురుషుడికి గర్భం వచ్చినట్టు వేషం వేసి మా ఒక మహర్షి వస్తాంటే గర్భం వచ్చినట్టు వేషం వేసి అంటే వాళ్ళు ఎంత పొగరగా ఉన్నారో చూడండి. ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, ఏమండి ఈ అమ్మాయికి మగపిల్లలు పడతాడా ఆడపిల్లలు పడుతున్నారా అడిగారు. మగోడికి పురుషుడికి అమ్మాయి ఎవరికో గర్భం ధరించి వేషం వేసేలా, పురుషుడికి గర్భం వచ్చినట్టు వేషం అంటే అంత పొగర వచ్చేసింది ఎవరికి, యాదవులకి. ఇక ఆడపిల్ల పడుతుందా మగపిల్లలు పడతాడని అడిగారు ఒక మహర్షి దగ్గర. వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళని పంపేయటం మంచిది, ఇంకా చాలామందిని పాడు చేసి ఇలా ఉన్నారు వీళ్ళని. ఆడపిల్ల పుట్టడం మగపిల్లడు పుట్టడం ఎనప మొక్క పడుతుంది, ఆ ఎనప మొక్క పెట్టుకుని ఒకనాడు కొట్టుకుని మీరు అందరూ చస్తారని చెప్పాడు. అలాగే చచ్చిపోయారు. పెద్దల దగ్గర చాలా గౌరవంగా ఉండాలి. అలాగే అరుణాచలంలో ఒక మహర్షి ఉండేవాడు పూర్వం, ఆ కొండ మీద ఇప్పుడు కూడా ఆయన సమాధానంగా ఓ గొర్రెల కాపరికి గొర్రె చచ్చిపోయింది, మామూలుగా చచ్చిపోయింది. అది అది బట్టి ఏడుస్తున్నాడు, యజమాని తిడతాడేమో అడి భయం వేసిపోయి యజమాని తిడతాడమని ఏడుస్తాంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. వాడికి దయ కలిగింది, ఇలా గురి చనిపోయిందండి మా యజమాని తిడతాడు కొడతాడు, వాడు క్రూయల్ మ్యాను, గురి ఎందుకు చచ్చిపోయిందని కొడతాడు అని అంటే వాడికి దయ కలిగి చనిపోయిన గురిని బతికించాడు. చనిపోయిన గురిని భరిస్తే వీడు వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏమంటే ఈ గొర్రె చనిపోయింది, ఆ మహర్షిని ప్రార్థిస్తే పలానా వాడు అక్కడ ఉన్నాడు, ఏదో కొండపైన ఉంది, ఇప్పుడు కూడా సమాధానం ఉంది. ఆ గొర్రె చనిపోతే నేను ప్రార్థిస్తే బతికించాడు చనిపోయిన గొర్రెని అంటే ఇదంతా అబద్ధం వాళ్ళు అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే, ప్రాణం ఉన్నవాడిని చచ్చిపోయినట్టు పడుకోమన్నారు. ప్రాణం ఉంది ఆడికి, అది అక్కడ కొండపైన ఉంది ఆ సమాధి, ఆయన సమాధి విరూపక్ష సమాధి కాదు, ఇంకో పక్కన ఉంది సమాధి. నమశివ గుహర్ నమశివ అక్కడ ఉంది ఆ సమాధి. మీరు కొండపైకి వెళ్తే కనిపిస్తుంది ఇప్పుడు కూడా సమాధం, ఎప్పుడో పూర్వం కదా, 400 సంవత్సరాలు 300 సంవత్సరాలు పూర్వం కూడా. ఈ ఊళ్ళో వీళ్ళు ఏం చేశారు, ఈ గొర్రెల కాపుర మాటలని చనిపోయిన నిజంగా జీవించిన వాడిని చనిపోయినట్టు వేషం వేసి ఆ వాహనం పడుకోబెట్టి నాలుగు కర్రల మీద కట్టి పడుకోబెట్టి, ఏమంటే స్వామి వీడు చచ్చిపోయాడు మీరు బతికించాలని వెళ్ళారు. మీరే చెబుతున్నారు కదంటే చచ్చిపోయినాడు ఎలా వస్తాడు, చచ్చిపోయినాడు అంటే ఎదుటి చచ్చిపోయాడు అంటే మహర్షుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల దగ్గర మాట్లాడేప్పుడు ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడకూడదు, మనం పక్కన తప్పుకుని మాట్లాడదు. పాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటామో ఋషుల దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. మాట పొరపాటు మాట వస్తే శపించే అంతే మన పొర. వాళ్ళు వీడు బతుకున్నాడు, బతుకుండగా చచ్చిపోయాడు చచ్చిపోయాడు అని హేళన చేయటానికి ఆయన. మీరే చెబుతున్నారు కదా చచ్చిపోయాడు అని, చచ్చిపోయినాడు చచ్చిపోయినట్టు అన్నాడు, నిజంగా చచ్చిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ మాటకి, ఆ మాటకి అంటే ఎందుకు శక్తి వస్తుందంటే వాళ్ళ ప్యూరిటీ కారణం, వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్ కారణం, వాళ్ళకున్న సైలెన్స్. అంటే సైలెన్స్ అంటే నోరు మూసి కూర్చోడం కాదు, ఆ మనస్సు హృదయంలో పరమాత్మలో అణిగున్నప్పుడు ఒక మాట చెప్పారంటే ఆ మాట జరిగితేనే వస్తుంది. జటాయుని ఏమన్నాడు రాముడు, వెళ్ళిన వైకుంఠానికి వెళ్ళన్నాడు, వెళ్ళిపోయింది. మనలో మాటే, ఆ మాటే ఆదేశం. ఈ మధ్యన బీహార్ వాళ్ళని ఒక వైద్యం చేశారు అక్కడ మన ఆంధ్రాలో, మన ఆంధ్రాలో ఉన్న సీనియర్లు వదిలేసి వాళ్ళని వైద్యం చేశారు బీహార్. అది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏదో అంటారు, అంటే పోలీస్కి అడ్డాడు. ఈ మధ్యన ఒకడు బీహార్ వాడు నాకు కనిపించాడు, ఆ బీహార్ వాడాడు ఐజీ అవడు కొత్తగా వచ్చాడు మొదట. ఆ బీహార్ వాడు అంటున్నాడు, మా లాలు లాలు ప్రసాద్ యాదవ్ ఇందిరాగాంధీతో చెప్పించండి ఆంధ్ర చీఫ్ మినిస్టర్కి, ఇందిరాగాంధీకి చెప్తే వాడికి ఆంధ్ర వదిలేసి వాడికి ఇచ్చారు బీహార్ వాడికి ఐజీ సీనియార్టీని కూడా వదిలేశాను బీహార్ వాడు చెప్పాడు. నేను అది ఏంటండి ఇందిరా ఎవరో సోనియా గాంధీ చెప్పిందనుకోండి, ఇంకా సీనియర్లు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ ఓవర్లుక్ చేసి వాడికి ఇవ్వటమేంటన్న మాట, చీఫ్ మినిస్టరు సోనియా గాంధీ చెప్పినప్పుడు చెప్పాలి కదా, అంత స్తోమత అంత ధైర్యము అంత విశ్వాసం మీ చీఫ్ మినిస్టర్కి లేదన్నాడు. అదే చెన్నారాయుడు అయితే చెప్పగలడు, చెన్నారాయుడు అయితే చెప్పగలడు, మీ చీఫ్ మినిస్టర్ మటుకు చెప్పలేడు. అక్కడ ఏదో కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో కాలక్షేపం కాదు. నిజంగా ఈ ఐజీ అంత సమర్థులైతే, మీ బీహార్ వాళ్ళంత సమర్థులైతే ఇప్పుడు ఢిల్లీ తీసుకొచ్చామని చెప్పవచ్చు కదా, ఈయన మీరు చాలా సమర్థులు అందుకు ఐజీ చేయమంటున్నారు. నిజంగా అంత సమర్థులైతే అక్కడ ఢిల్లీ తీసేసుకొచ్చాం కదా, ఢిల్లీలో ఎక్కడేమో మంచి పోస్ట్ వచ్చి కాదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాడికి ఇవ్వటానికి వీలు లేదండి, ఆ సీనియర్స్ని ఓవర్లుక్ చేసాడికి ఇవ్వటానికి వీలు లేదన్నంత మీ చీఫ్ మినిస్టర్ ఆ పోలిక ఎందుకు చెప్తున్నారు, రాజకీయం చెప్పడం కోసం చెప్పటం. చచ్చినవాడు చచ్చినట్టే అన్నాడు, బతుకున్నాడు పాపం అప్పటికి. ఈ నోటంటే ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో చచ్చిపోయాడు, నిజంగా చనిపోయాడు. అయితే మనం మహర్షుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏం అక్కర్లేదు, వాళ్ళు ఏదైనా సైలెన్స్ సైలెంట్గానే మార్చేస్తారు. రిలీజియస్ సోర్స్కి వాళ్ళు ఏదైనా వాళ్ళు మీ మనసులో మార్పు మారి మనసు మీకు తీసుకొస్తున్నారు, వాళ్ళు సైలెంట్గానే వర్క్ చేస్తారు, మాటలు అక్కడ లేకుండా మౌనంతో పని చేస్తూ ఉంటారు. ఏదైనా నెస్టిటీ ఉన్నప్పుడు మాట చెప్తారు, కానీ లేకపోతే మాటతో సంబంధం లేకుండా వర్క్ చేస్తారు. స్వామి స్వామి మీ దేహం ఒకసారి రమణ మహర్షిని లాస్ట్ డేస్ అన్నారు, మీ దేహం ఎంతో కాలం ఉండేలా లేదు, వదిలిపోయింది, కృషించిపోయింది, దేహం ఇంకెంతో కాలం ఉండేలా లేదు, మీరు మా పట్ల దయ చూపించే వాళ్ళు ఎవరున్నారు, మా పట్ల ప్రేమ చూపించే వాళ్ళు ఎవరున్నారు, మమ్మల్ని అనుగ్రహించే వాళ్ళు ఎవరున్నారు, మీ దేహం వెళ్ళిపోతుందని ఎవరో భక్తులు ఉన్నారు. అయితే ఆయన ఏమన్నారంటే వెంటనే, దేహం ఉన్నప్పుడు కూడా దేహం మిమ్మల్ని అనుగ్రహించడం లేదే, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. లాజిక్ చూడండి, దేహం ఉన్నప్పుడు కూడా దేహం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు, దేహం మిమ్మల్ని ప్రేమించడం లేదు. దేహం ఉన్నప్పుడు కూడా నా దేహం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు, నా దేహం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు. అంటే దాని అర్థం ఏంటంటే గురువు అంటే అక్కడ శరీరం కాదు, గురువు అంటే అక్కడ చైతన్యమే. ఆ చైతన్యంతో మీకు అనుబంధం, ఆ గురువు యొక్క శరీరం పడిపోయినా ఆ చైతన్యంతో అనుబంధం అలా కంటిన్యూ అయిపోతాం ఎప్పుడు వాడి స్థాయికి మనం వచ్చేవారు. తర్వాత జ్ఞాని యొక్క గురువు యొక్క ప్రేమ, జ్ఞాని యొక్క ప్రేమ భౌతిక కారణాల మీద ఆధారపడి ఉండదు, అది అకారణ భక్తి, కారణ భక్తి కాదు. భౌతిక విషయాల మీద, భౌతిక కారణాల మీద ఆధారపడి ఉండదు. అసలు మన అండర్స్టాండింగ్, ఆ గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క దయ అసలు మన అండర్స్టాండింగ్కే ఉండదు. అది మన అండర్ ఆ కంపాషన్ మన అండర్స్టాండింగ్ అందం. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తాను దానికి చావు లేదు. ఇప్పుడు నా దేహం పోతుంది అంటున్నాడు, మీరు దేహం ఉన్నప్పుడు కూడా దేహం మిమ్మల్ని ప్రేమించడం లేదు. దేహం మిమ్మల్ని అనుగ్రహిస్తుందా? దేహానికి అనుగ్రహించి శవానికి అనుగ్రహించే శక్తి ఉందా? అంటే భగవంతుడు ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనార్థ సంభవామి. ఇది ఉడికే ధర్మాన్ని స్థాపించడానికి ఒక శరీరాన్ని కల్పించుకుని వస్తాడు, కానీ దేవుడికి దేహంలో ఉన్నప్పుడు కూడా తన దేహం మాత్రమే కాదని తెలుస్తూ ఉంటాడు. అంటే ఒక దేహాన్ని అంటే టీచింగ్ కోసమా? అక్కడ కేవలం దుష్ట సంహారం కాదు కృష్ణుడు చేసింది, ఫుల్లెస్ట్ టీచింగ్. భగవద్గీత చెప్పాడు కదా, ఫుల్లెస్ట్ టీచింగ్. భగవద్గీతలో లేనిది ప్రపంచం అక్కడ 100% శక్తి, 100% జ్ఞానం, 100% వైభవం. అందులో వెలిపలేదు, కప్ ఇస్ ఫుల్. అంటే కృష్ణుడిని స్మరిస్తే, కృష్ణుడికి ఒక నమస్కారం పెడితే ఈ నమస్కారం అందరి దేవతలకు అందుతుంది. మనం కృష్ణుడికి ఒక నమస్కారం పెడితే ఈ నమస్కారం మొత్తం అందరి దేవతలకి అందుతున్నారు. అంటే చెట్టు మొదల్లో కనుక నీళ్లు పోస్తే ప్రతి రబ్బకి పోయక్కర్లేదు, అన్ని రబ్బలకి అన్ని ఆకులకి ఆ నీరు అందిపోతున్నాయి. వాడి పరమ అంటే రియలైజ్డ్ సోల్ ఎవడైనా వాడు సైలెంట్గానే చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకోటి, వాడి శరీరంతో అది గురువు అంటే శరీరమే అనుకుంటే శరీరం పోయినప్పుడు మనతో మనకు కూడా అనుబంధం. గురువు అంటే అక్కడ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదేనా? అంటే శరీరం చనిపోయిన తర్వాత సరి మనకు బంధువులతో సంబంధం తెగిపోతుంది, ఇంట్లో వ్యక్తులతో సంబంధం ఉండదు. ఇవన్నీ లౌకిక ప్రేమలు, చచ్చిపోయాక మొలతాడు అని తాళం చేయి ఉంటే లాక్కుంటారు. పూర్వం మొలతాడు తాళం చేయి కట్టుకున్నారు, ఆ తాళం చేయి లాక్కుంటారు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయే శవం రేపేరు ఉంటే చచ్చిపోతుందనుక పరాగం ఉంటే చేతిలో గాజులు లాగేస్తారు, చేతిలో గాజులు లాగేస్తారు, బొంగరాలు లాగేస్తారు. భోంచేశారా? భోంచేశారా అలా చేసి చేతిని ఉంగరాలు లాగేస్తారు, లేకపోతే గాజులు లాగేస్తారు. అత్తయ్య బాగున్నారా, అత్తయ్య బాగున్నారా, ఇంటి బాగుంటే ఉంగరాలు లాగవుతారు. ఇది కమర్షియల్. గురువు ప్రేమ అట్టింది కాదు. ఆ ప్రేమ మన మీద పడాలి, కానీ మనం ఉద్ధరించే వరకు అంటే ఆ స్వభావం, భగవంతుని యొక్క స్వభావాన్ని మనం పొందే వరకు గురువు విడిచిపెట్టడం. భగవంతుని వాడు అనేక జన్మల్లో పుణ్యం చేయగా చేయగా, అనేక జన్మలు సాధన చేయగా చేయగా, గీతలో చెప్తాడు ఎవడనే మీకు ఆధ్యాత్మికంగా ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు అనుకోండి, ఆ వీరికి గాలికి రాలేదు, పూర్వజన్మలో ఎంత కృషి చేస్తేనే వాడు ఆ స్థాయికి వచ్చాడని చెప్తాడు భగవంతుడు. అంటే ఎవడైనా అలా సాధన చేసి సాధన చేయగా చేయగా, నా పట్ల ప్రపత్తి చేయగా చేయగా, వాడు నా స్వభావాన్ని పొందుతాడు అన్నాడు. ఏమన్నాడు? నా స్వభావం అంటే మోక్షం. అక్కడ అంటే వాడు మోక్ష సుఖాన్ని పొందుతాడు. నా స్వభావాన్ని మోక్షం అని చెప్పకుండా నా స్వభావాన్ని పొందుతాడు అన్నాడు. అట్టి అట్టి సోలు వాడి జీవుడు నా స్వభావాన్ని పొందుతాడు. అని గురి వెంటకి దేహం మాత్రం కాదు కాబట్టి దేహం పోయినా గురువుతో అనుబంధాలు కంటిన్యూ అయిపోతాం. మన చుట్టాలతో సంబంధం, మన ఇంట్లో వాళ్ళతో సంబంధం తగ్గిపోతుంది. ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో నలుగురు ఉన్నారంటే ప్రారంభాన్ని బట్టి సిద్ధమవుతారు వాళ్ళు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి సిద్ధమవుతారు. వాళ్ళు దేహం మాత్రమే, మనం దేహం మాత్రమే. వాళ్ళకి జీవ లక్షణాలు ఉంటాయి, మనకి జీవ లక్షణాలు ఉంటాయి. అంటే వాళ్ళకి సంబంధం, వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో సంబంధం, స్నేహితులతో సంబంధం, బంధువులతో సంబంధం. ఈ బంధువులు చుట్టాలు చుట్టాలు అంటారు వాళ్ళు. భౌతికంగా 190 మంది భౌతికంగా ఏం చేసి ఉండదు, ఆధ్యాత్మికంగా చేసేది ఉండదు. వీరికి చుట్టాలు చుట్టాలు అనుకుంటారు, ఏం ఉండదు సొన్న. వాళ్ళు భౌతికంగానే ఉంటుంది, ఉపయోగపడరు. ఆధ్యాత్మికంగా అసలే లేదు, అది సొన్న. ఇంకా అది పెద్ద జీరో. ఈలోగా మనం ఏదో చుట్టాలు చుట్టాలని వేసుకు తిరుగుతాం. అది కనీసం ఈ చుట్టాలు మనల్ని ఏం ఉద్ధరించక్కలేదు. మన క్షేమమైన కోరాలి కదా, ఈ చుట్టాలు మనల్ని ఏం ఉద్ధరించక్కలేదు. కనీసం మన మనసులో మన క్షేమం కోరితే చాలు. ఇవన్నీ దేశ సంబంధాలు. ఈ శ్మశానం తోటి పూర్తి అయిపోతాయి ఈ సంబంధాలు. ఇప్పుడు దేహానికి సంబంధించిన బంధుత్వాలన్నీ కూడా ఆ దేహగతమైన చరిత్ర పూర్తయినప్పుడు ఈ బంధుత్వాలన్నీ పోతాయి. ఒక గురువుతో సంబంధం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏం చేస్తే గురువు దేహం మొత్తుడు కాదు కాబట్టి. అయితే మహర్షులతోటి, మహాత్ములతోటి, ఆ రియలైజర్స్, గాడ్ రియలైజర్ సోల్స్ తోటి నీకు సహవాసం మంచిదే, అసోసియేషన్ మంచిది. ఎందుకు మంచిది అంటే నీ హృదయంలో ఏదో ఒక నిజం ఉంది. నీ హృదయంలో ఏదో ఒక నిజం ఉంది, ఏదో ఒకటి నిజం ఉంది. ఆ నిజం కనీసం ఉందని కూడా మనకు తెలియటం లేదు. మన హృదయంలో ఏదో నిజం ఉంది, ఆ హృదయంలో ఆ నిజం ఉందని కూడా మనకు తెలియటం లేదు. అసలు ఏదో మనకి దేహానికి అతీతంగా, మనస్సుకి అతీతంగా, ప్రకృతికి పంచభూతాలకు అతీతంగా, క్రియేషన్కి అతీతంగా, ఈ చావు పుట్టికలకు అతీతంగా ఏదో ఒక నిజం ఉంది, ఒక ట్రూత్ ఉంది, ఏదో ట్రూత్ ఉంది. అది ఉన్నట్టు కూడా మనకు తెలియటం లేదు. ఈ మహర్షులతోటి, మహాత్ములతోటి అనుబంధం వల్ల అది ఉన్నట్టు మనకు మెరుస్తుంది. అది ఉన్నట్టు కొంత మనకు బుద్ధి గోచరిస్తుంది. అది ఉన్నట్టు, అది ఉన్నట్టు ఎప్పుడైతే ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉందని అది మీ బుద్ధికి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని అందుకోవడానికి మీరు సాధన చేస్తారు. ఆ గుర్తింపు చేసేవాడు మహర్షి, నన్ను ఎరుకులకు తీసుకొచ్చేవాడు మహర్షి. కృష్ణుడు అర్జునుడు అంటాడు, వీళ్ళందరూ నేనే చంపేస్తాను. చంపేసి అప్పుడు పోగులు పెట్టించారు. ఈ భీష్ముడు, ద్రోణుడు, నీ తాతగారు, నీ గురువు గారు, దుర్యోధనుడు, కర్ణుడు, నువ్వెవరినైతే జయించడం కష్టం అనుకుంటున్నావు, ఎవరైతే మహావీరులు అనుకుంటున్నావో అప్పుడే చంపేసి పోగులు పెట్టించాను. నువ్వు చేతులు ఆడించు సరిపోతున్నాడు. పని నాది, గౌరవం లేదు. కృష్ణుడు అంటాడు, పరమాత్మ అంటాడు అర్జునుడు, పని నాది, గౌరవం లేదు, నువ్వు చేతులు ఆడించి సరిపోదు. అంటే మనం అవి ఎంతకంత చేయగలిగిన చేస్తామంటే అకారణం ఎప్పుడు వస్తుంది అనుగ్రహం చెప్పడం ముహూర్తాన్ని పెట్టుకుంటాడు. మనకి ఏదైనా గ్రంథం చదువుతుంటే అర్థం కావటం లేదు అనుకో, అర్థం కావటం లేదు వదిలేయకూడదు. అలాగే చదవగా చదవగా ఆ గ్రంథం ఏ ఈశ్వరులోంచి, ఏ ఈశ్వరుడు ముఖంలోంచి వచ్చిందో ఎప్పుడు అలా చదవగా చదవగా మనకు ఆయన అనుగ్రహం సడన్గా వస్తుంది. సూర్యుడు ఒకసారి వర్షాకాలంలో ఆకాశం మెరుస్తుంది చూడండి, అలా మెరిపొచ్చినట్టు ఎప్పుడో సడన్గా ఆయన అనుగ్రహం మనకు తెలుసు. ఎప్పుడైతే మనకు అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే బుద్ధి ఆయనే ప్రసాదిస్తాడు. ఆయన అర్థం చేసుకుని బుద్ధి అని మనకు ప్రసాదించకపోతే ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివిన అర్థం కాదు. ఎంచేతనే భగవద్గీత చెప్పింది, ఆత్మ చైతన్యం చెప్పింది. మనకు ఆ చైతన్యం అనుభవం లేదు. మన అహంకారంతో, మన దేహబుద్ధితోటి, మన శవబుద్ధితోటి, మన లిమిటెడ్ మైండ్ తోటి ఆ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. ఇటువంటి మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పింది ఏమో చైతన్యం, నువ్వు జీవ లక్షణాలతో అర్థం చేసుకుంటే ఎక్కడ కూర్చుని నీకు అర్థం చదివిన అర్థం కాదు. అలా అని మానకూడదు మనం. ఎప్పుడు అలా శ్రద్ధగా చేస్తా చేస్తా అంటే, ఎప్పుడో మనం అలా చదువుతా అంటే, ఎప్పుడో ఆయన ఈశ్వర అనుగ్రహం, ఆయన అనుగ్రహం వర్షిస్తుంది, అవగాహన చేసిన బుద్ధి ఆయనే ప్రసాదిస్తాడు. ఆ బుద్ధే కదా. ఇప్పుడు మనకి ఏదైనా సంపద ఉందనుకోండి, చదువు ఉందనుకోండి, ఏదైనా ఒక గిఫ్ట్ ఉందనుకోండి, మనకి పొగరు ఎక్కువయ్యి గర్వం ఎక్కువటం ఇదంతా మనం సంపాదించాం, మనం ఎవరిని సంపాదించాం, ఆయన ఇచ్చింది మనకు. అంటే మనకు గర్వం ఎక్కువ ఉంటుంది, ఆ గర్వం ఇతరులకి కనపడకుండా కవర్ చేసుకుంటూ ఉంటాం. మనం వాళ్ళు పాండిత్యం, ఆయన ఆ పాండిత్యమే ఆయన ఇవ్వాలి, ధనం అయినా ఇవ్వాలి, అధికారం ఆయన ఇవ్వాలి, అది ఇస్తే మనకు వస్తాయి. కానీ పరమేశ్వరుడు సంకల్పం లేకుండా మనకేమి రావు. మనం ఏమనుకుంటామంటే అది ప్రతిదీ మనకి, మనకి మీకు ఏదైనా గిఫ్ట్ ఉందనుకోండి, అది అది ఇచ్చింది. కానీ మనం ఏమనుకుంటే మనం సొంతంగా సంపాదించాము ఇక అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అది నిజం కాదు, మనకు మనస్సు ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. మా ఎంత మనస్సులో ఉంది, అజ్ఞానం అంత మనస్సులో ఉంది, ఈ టెండెన్సీస్ అన్నీ మనస్సులో ఉన్నాయి, అలవాట్లు, వాసనలు, సంస్కారాలు, గ్రహపాట్లు అన్నీ మనస్సులో ఉన్నాయి. లోకాన్ని కల్పించింది, దేహాన్ని కల్పించింది, ఈ కల్పించిందంతే మనస్సు. మన మనస్సుని మనం బాగు చేసుకోవడం కంటే ఇంకా మించిన పనే ఉంది. మన మనస్సుని మనం బాగు చేసుకోవడం కంటే దానికి మించిన పని ఏమి లేదు, దాంతో సమానమైన పని కూడా లేదు. 27 పని చేసి మీరు ఉద్యోగం ఎందుకు మానేశారని ఇంకా మీరు రిటైర్ అవ్వలేదంటే, ఫర్ మోర్ పీస్, ఫర్ మోర్ ఆనంద, ఫర్ మోర్ ప్యూరిఫికేషన్. ముందు ఆ సర్కిల్లోంచి బయటికి రావాలనుకున్నాను, వచ్చేసాను. నా మీద ఎవరు డిపెండెన్స్ ఎవరు లేరు. నేను వాళ్ళని పోషించాలి, వీళ్ళని పోషించాలి అనేటువంటి బాధ్యతలు నాకేమి లేదు. ముందు వాళ్ళలోంచి బయటికి రావాలనుకున్నాను, వచ్చేసాను. ఫర్ మోర్ ఆనంద, ఫర్ మోర్ పీస్. ఈ మాట బాగా జ్ఞాపకం. నీకు ధనం ఉన్నా దారిద్ర్యం ఉన్నా అవుట్ సైడ్ గొడవలు అన్నాడు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. నేను చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నారైనా, నేను ఒక్క మాట చెప్పారు నాకు సమాధానం, ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు అన్న నా పాండిత్యంతో సహా. ఈ ఒక్క మాట మీరు ఈ రోజున ప్రవచనంలో గుర్తుపెట్టుకుంటే సరిపోదు. మీరు ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, అవి అవుట్ సైడ్ గొడవలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ అనుగ్రహం లేకుండా, అమ్మ అంటే శక్తి, అమ్మ అంటే అక్కడ స్త్రీ అని కాదు ఒక శక్తి. ఆ శక్తి అనుగ్రహం లేకుండా శంకరాచార్య వారు సౌందర్య లహరులు చెప్తారు. అమ్మ అనుగ్రహం అంటే అమ్మ అంటే అక్కడ ఎనర్జీ, శక్తి లేకుండా మనం ఏం పని చేయలేము. ఆ శక్తి అనుగ్రహం లేకుండా, అమ్మవారు అనుగ్రహం లేకుండా అద్వైత అనుభవం కలగదని చెప్తారు. శక్తి యొక్క అనుగ్రహం లేకుండా, అమ్మవారి దయ లేకుండా, అమ్మవారి అనుగ్రహం లేకుండా నీకు అద్వైత అనుభవం కలగదని సౌందర్య లహరులు చెప్తారు. అంటే వారు ఏం చేస్తారంటే, ముందు నీ హృదయంలో ఏదో ఒక నిజం ఉంటుంది. ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్. అది నీ ఊహలకు అందేది కాదు. ఏం చేసిన అహంకారానికి ఊహలు ఉన్నాయి, కానీ ఆ నీ హృదయంలో నిజానికి ఊహలు లేవు. నీ అహంకారానికి తలంపులు ఉన్నాయి, కానీ నీ హృదయంలో నా వస్తువుకి తలంపులు లేవు. అయితే తలంపులు చేత దాన్ని పట్టుకోలేవు. తలంపుల వల్ల దాన్ని పట్టుకోలేవు. దీన్ని తీసుకెళ్ళి అక్కడ సరెండర్ చేస్తే ఇది నశించాక అది ఎరుకులోకి వస్తుంది. ఇది నశించాక నీకు అది ఎరుకులోకి వస్తుంది. నీ హృదయంలో ఏదో ఒక నిజం ఉందని ఆ స్ఫురణ నీకు మహాత్ముని కలగజేస్తారు. ఆ స్ఫురణ కలగజేశాక కలగజేసి ఊరుకోరు అక్కడ. ఆ నిజం నీకు తెలిసే వరకు, నీ హృదయంలో నిజం నీకు తెలిసే వరకు నేను వెంటాడుతాడు. ఒకవేళ ఈ జన్మలో ఈ శరీరం అది తెలుసుకోకుండా ఈ శరీరం చనిపోతుంది అనుకోండి, ఏ ఎఫర్ట్ కూడా వేస్ట్ అవ్వదు. ఒక ఆ వస్తువుని మనం తెలుసుకోకుండా, పరమార్థాన్ని తెలుసుకోకుండా ఈ శరీరం చనిపోతుంది అనుకోండి, మీరు చేసిన ఎఫర్ట్ వేస్ట్ అవ్వదు. రాబోయే జన్మలో కూడా మిమ్మల్ని గురువు వెంటాడుతూ ఉంటాడు. గురువు ఏ స్థితిని అయితే పొందాడో ఆ స్థితి మీరు పొందే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. వేటగాడు జంతువుని వేటాడు అంటే ఇంకా వేటగాడు జంతువుని ఎలా వేటాడుతాడో అలా దేహగతమైన నేను వెంటాడుతూ ఉంటాడు వాడు. ప్రతిగా వెంటాడి దేహగతమైన నేను నశించే వరకు వాడు నీ కూడా ఉంటాడు. ఏ జన్మ కాదు, ఒకసారి శరీరం ధరిస్తాడు, ఒకసారి వస్తాడు, మీతో మాట్లాడతాడు, భోంచేశారని అడుగుతాడు, స్నానం చేశాడు, మీతో పరిచయం పెట్టుకుంటాడు. మనకి భాగవతంలో ఇద్దరు భక్తులు వస్తారు, ఒకడు ధ్రువుడు, రెండు ప్రహ్లాదు. చాలా ముఖ్యమైన భక్తులు ఇద్దరు వస్తారు, ధ్రువుడు ప్రహ్లాద. వీడు నారాయణ స్మరణ చేశాడు, ప్రహ్లాదు అని వాసుదేవ స్మరణ చేశాడు. లక్ష్మీ నరసింహ స్వామి వస్తాడు, లక్ష్మీ నరసింహ స్వామి వాడికి దర్శనం ఇస్తాడు, వాడు ప్రహ్లాదుడికి దర్శనం ఇస్తాడు. ఇకే దర్శనం, ఆయన దర్శనం దర్శనం ప్రార్థిస్తాడు, ఆయన దర్శనం ఇస్తాడు, హిరణ్యకశిపుని ఏదో సంహారం చేస్తాడు. ఈయన భక్తి ఉన్నమాట నిజం. భక్తి అనేది కేవలం ఎక్కువ మనస్సుకు సంబంధించిన భావం. భక్తి మంచిదే, అది కేవలం కొంత ఇంకా అక్కడ ఎంతో బీజ రూపంలో మైండ్ ఉంటుంది, అంటే ద్వైత భావం ఉంటుంది. అప్పుడు నీవు వేరు నేను వేరు అనే భావన అక్కడ ప్రహ్లాదునికి ఎంతో కొంత ఉంది. కానీ మహాభక్తులు భీష్ముడి కంటే అగ్రస్థానం ఇచ్చారు ప్రహ్లాదు. నరసింహస్వామి ఏం చేశాడంటే వాడు శిరస్సు మీద టచ్ చేసి ఏదో మాట్లాడినట్టు మాట్లాడు. ఎంతో కొన్ని క్షణ కొన్ని నిమిషాలు అవతారం, రాముడు అవతారం, కృష్ణ అవతారం కాదు, లక్ష్మీ నరసింహ అవతారం. టచ్ చేసి మాట్లాడే మామూలు మాటలు ఏదో మాట్లాడుతూ ఆ ద్వైత భావం తీసేశాడు. ఇప్పుడు డాక్టర్ గారు చూడండి, మనకు ఆపరేషన్ చేసే ముందు ఒకటి రెండు మూడు అంకెలు లెక్కెట్టుకుంటారు. ఎప్పటి వరకు మత్తు వచ్చే వరకు, మత్తు వచ్చాక ఆయన చేసే పని ఆయన చేసేస్తారు. అలాగే నరసింహస్వామి కూడా ఆ మాటలు ఈ మాటలు ప్రహ్లాదం చెప్పి ఆ ద్వైత భావం లాగేశారు. నాకంటే ఎక్కడో దేవుడు వేరుగా ఉన్నాడు, నాకంటే లోకం వేరుగా ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, మనందరం ఒకటేనటువంటి భావన ప్రహ్లాదుడు రావటానికి, ఆ రియలైజేషన్ రావటానికి శిరస్సును టచ్ చేసి కొన్ని క్షణాల్లో ద్వైత భావం తీసి అవతల పడేస్తాడు. అది ఈశ్వరు అన్నట్టు. ఇంకే మనకేది మంచిదో మనకంటే ఎక్కువ గురువుకి తెలుసు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ గురువుకి తెలుసు. అది ఆయనకి తెలియదే మనకుంటాం. మనకి ఏదైనా సంఘటన జీవితంలో ఏదైనా సంఘటనలు జరుగుతుంటే ఈ సంఘటన వల్ల ఇది ఎలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అనుకుంటాం. పరమేశ్వరుడికి తెలియకుండా అది అలా జరగటానికి వీలేదు, జరగదు. ఏది జరగదు, భూకంపం వచ్చింది అనుకోండి, పరమేశ్వరుడు సంకల్పం రాకుండా భూకంపం రాదు, గాలివాన రాదు. ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఏది జరగటానికి వీల్లేదు, జరగదు. ఈ ప్రకృతికి అధ్యక్షుడు ఆయన, ఈ క్రియేషన్కి అధ్యక్షుడు ఆయన. క్రియేటర్ లేకుండా క్రియేషన్ లేదు. అయితే క్రియేషన్ అంతా క్రియేటర్ స్వాధీనంలో ఉంటుంది. ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఏది జరగటానికి లేదు. అది తెలియకపోవటమే మనకు అశాంతి వస్తుంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. అంచేత నువ్వు భగవంతుడు కూడా చెప్పాడు, అర్జున నువ్వు ఆత్మజ్ఞానం సముపార్జనకి మహర్షులతోటి, మహాత్ములతోటి, యోగులతోటి నువ్వు సహవాసం చేసి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ ద్వారా నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోని చెప్పాడు. అంచేదంటే రిలీజియస్ సోల్స్ కూడా భగవంతుడితో సమానం. ఒక జ్ఞానికి నువ్వు పెట్టిన నమస్కారం నాకు అంతుందని చెప్పాడు కృష్ణుడు గీతలో. ఒక జ్ఞానికి నువ్వు ఏదైనా నమస్కారం పెడతావు అనుకో, దిస్ ఏజ్ ఇది మై సెల్ఫ్. ఒక జ్ఞానికి నువ్వు నమస్కారం పెడితే ఆ నమస్కారం నాకు అందుతుందని చెప్పాడు. ఎంచేత భగవంతుడికి భిన్నంగా జ్ఞానం ఉండడు. భగవంతుడికి భిన్నంగా అక్కడ జ్ఞానం ఉండడు. అంచేత ఆవిడికి పెట్టి ప్రతి నమస్కారం కూడా నాకు అందుతుంది. అంటే తన జ్ఞాని కూడా, అంటే జ్ఞానికి ఈశ్వరుడికి జ్ఞానంలో సమానమే, శక్తిలో తేడా ఉండొచ్చు, శక్తిలో తేడా ఉండొచ్చు, కానీ జ్ఞానంలో సమానమే. అయితే వాడికి పెట్టి నమస్కారం అంతా కూడా నాకు అంటుందని చెప్పాడు. జ్ఞానికి నువ్వు దీశ ఇది మై సెల్ఫ్, వాడికి పెట్టి నమస్కారం డైరెక్ట్గా నాకే అంటుందని చెప్పాడు. ఏం చేద్దావు, వాడి స్వరూపాన్ని జ్ఞాని ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొంది ఉంటాడు. వాడితో సాంగత్యం మంచిది, హోలీ కంపెనీ అవసరం. పైగా రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, హోలీ కంపెనీ న్యాచురల్ అది, అది విసనకర్ర హ్యాండ్ ఫ్యాన్ గాలి లాంటిది కాదు, టేబుల్ ఫ్యాన్ గాలి లాంటిది కాదు, సీలింగ్ ఫ్యాన్ గాలి లాంటిది కాదు, న్యాచురల్గా వచ్చి ఏ రేటు ఉండదు, సజ్జన సాంగత్యం అటువంటి. అంటే మీ ప్రయత్నం ఏమి లేకుండా ఆ హోలీ కంపెనీలు వాళ్ళ ప్రజెన్స్లో మీకు జ్ఞాన ఉదయం కలగదు. ఇప్పుడు న్యాచురల్గా ఎయిర్ బాగా వస్తానక్కడ టేబుల్ ఫ్యాన్ తోటి సీలింగ్ ఫ్యాన్ తోటి పనేముంది, నీ హ్యాండ్ హ్యాండ్ ఫ్యాన్ తోటి, హ్యాండ్ ఫ్యాన్ అంటే విషయం కదా, హ్యాండ్ ఫ్యాన్ తోటి నీకు పనేముంది న్యాచురల్గా ఎయిర్ వచ్చేటప్పుడు. అలాగే సజ్జన సాంగత్యం హోలీ కంపెనీ వల్ల దానంతలో నీకు జ్ఞాన ఉదయం కలుగుతుంది, కానీ పెద్దగా నీ ఎఫర్ట్ ఏమో అవసరం లేదు. అది న్యాచురల్ ఎయిర్, హోలీ కంపెనీ న్యాచురల్ ఎయిర్ అన్నాడు. అంటే వాళ్ళ సమక్షంలో వాళ్ళ వైబ్రేషన్స్ నీకు పనిచేస్తాడు, వాళ్ళ వైబ్రేషన్స్ నీకు పనిచేస్తాయి. తర్వాత శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, ఆ జ్ఞాన తరంగాలు ఉవ్వెత్తిగా వచ్చి నీకు తెలియకుండా నీ బ్రెయిన్ మీద ప్రభావం పడతా ఉంటాయి. మనం నిప్పు పక్కన కూర్చున్నాం అనుకోండి, ఎంతో కొంత నిప్పు తాలూకి వేడి మనమే పనిచేస్తూ ఉంటుంది కదా, నిప్పు తాలూకి వేడి మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మహాత్ముని యొక్క సాంగత్యంలో ఆ జ్ఞాన తరంగాలు నీ మీద పని, నీకు తెలియకపోయినా ఆ జ్ఞాన తరంగాలు నీ మీద పని చేస్తూ ఉంటాయి. మనం ఒక పుష్పం దగ్గర కూర్చున్నాం అనుకోండి, వాసన రాకుండా ఎలా ఉంటుంది. మనం మల్లెపూ ఒక మల్లె పుష్పాల దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనకు తెలుసున్నా మనకు తెలియకపోయినా ఆ మల్లె పుష్పాల్లోంచి వాసన మనకు తెలివి వస్తూ ఉంటుంది. అలాగే మహాత్ముని యొక్క మహర్షుల యొక్క హోలీ కంపెనీ అట్టిదోయ్యా. అయితే నువ్వు వాళ్ళతో సాంగత్యం విడిచిపెట్టక్కర్లేదు, వాళ్ళతో సాంగత్యం వాళ్ళు వాళ్ళు నీతో చెప్పరు. మిమ్మల్ని ఉద్దరిస్తే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పు, పొలిటీషియన్స్ చెప్పినట్టు ప్లేటో అన్నాడు, ఆల్ ఆల్ పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ యానిమల్స్. దే ఆర్ ఆల్ పొలిటికల్ యానిమల్స్. సోక్రటిస్ డిసైపుల్ ప్లేటో చెప్పాడు, మిమ్మల్ని ఉద్దరిస్తాం, మీకు ఏదో ఇల్లు కట్టి పెడతాం. ఇక్కడ ఇక్కడికి వచ్చారు ఎవరు, ఇది పాతాళ బారకి ఊరు, ఈ శివ ఏం చేసేవండి, చీఫ్ మినిస్టర్ గారిని ఆర్నీ తీసుకొచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చెబుతున్నారంటే, ఇక్కడ ఏ గృహాలు కట్టాడండి శివ, ఇక్కడ గృహాలు కట్టాడు, ఈ గృహాలను నిర్మించాడు, ఈ పాతాళ మరొక గృహాలని ఏదో మామూలుగా చెబుతున్నారు. మరి శివగృహాలు అనకోయా, పాతాళ మేరకు నరక గృహాలు అనకు, ఇందిరా గృహాలు అనకు, ఇందిరా ఇల్లు అని అంటున్నాడు ఆయన. ఇందిరా గాంధీ ఇక్కడ ఏమైనా డబ్బిచ్చిందా, ప్రభుత్వం ఏమైనా డబ్బిచ్చింది ఇక్కడ? ఈ శివ గొడవ, పాతాళ మేరకు గొడవ, ఈ గొడవ ఇందిరా ఇల్లు అని చెప్పి అన్నీ అంటే ఎట్లా చెప్పాడు? ఒక అబద్ధం కొంతసార్లు నువ్వు చెప్పు భయపడక నిజమవుతున్నారు. ఇది ఎట్లా సిద్ధాంతం? నువ్వు ఒక అబద్ధం చెప్పినప్పుడు భయపడకు, ఆత్మవిశ్వాసంతో చెప్పు, 100 సార్లు అబద్ధం రిపీట్ చేసేది నిజం. 90 మంది అయినా నమ్ముతారు ఒక అబద్ధాన్ని 100 సార్లు రిపీట్ చేస్తారు. ప్రకృతి అటువంటిది. ఇది ఎట్లా సిద్ధాంతం? ఆ శివక ముచ్చట అది తీరిపోయింది మొత్తం. ఉబలాటం శివకి ఇంక ఉబలాటం తీరిపోయింది. వాళ్ళు మౌనంగా పని అంటే వాళ్ళు పొలిటీషియన్స్ లాగా ఉండరు, సైలెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే నీకు టీచ్ చేస్తున్నట్టు కూడా నీకు కనపడకుండా టీచింగ్ కూడా వారలుగా చెప్పి మామూలుగా నీ హృదయంలో ఇప్పుడు నీ ఏ వాసన చేత కాలిపోతున్నావు, ఏ అలవాట్ల వల్ల నువ్వు కాలిపోతున్నావు, బర్న్ అయిపోతున్నావు, ఏ అలవాట్లు ఏ వాసులు నీ శరీరాన్ని నీ మనస్సుని పీడిస్తున్నారు, అవి నీకు తెలియకుండా ఆపరేట్ చేసి బయటికి తోలేస్తారు వాళ్ళు నీకు తెలియనివ్వరు, అట్టిది వాళ్ళ పని. వాళ్ళు నీకు సహాయ సహకారం అందిస్తున్నట్టు కూడా నీకు కూడా తెలియని నీకు తెలియ అంటే జ్ఞానికి ఇతరులు లేరు, జ్ఞానికి ఇతరులు లేరు అంచేత వాళ్ళు నీకు నీకు ఏదో చేస్తున్నామని కూడా వాళ్ళు అనుకోరు. నీకు ఏదో చేస్తున్నాం, మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నాం అని అది మనస్సు అనుకునే మాటలు, కానీ చైతన్యం ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాం అని ఏదో అనుకోదు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళు చేసే పనంతా సైలెంట్గా పని చేస్తారు. వాళ్ళు చేసి ఒక జ్ఞానం ఏదైనా పని చేశారనుకోండి, సైలెంట్గా పని చేస్తాడనుకోండి, వాళ్ళు మౌనంగానే పని చేస్తారు. కానీ మనం అక్కడికి వెళ్ళలేదు. మీరు మాకు సహాయం చేశారంటే ఆయన చేసిన పని బరవదు, మన మాట బరువు. అది జ్ఞానం యొక్క వాయిదు. ఆ జ్ఞాని చేసిన పని ఆయనకి బరువు కాదు. మీ వల్ల మేము ఏదో సహకారం పొందామని ఏదో మా ఇటువంటి మాట్లాడతాం అనుకున్న మాట బరువు అవుతుంది, కానీ జ్ఞానికి పని బరువు. అంత న్యాచురల్గా నార్మల్గా ఏ పని అబ్నార్మల్గా ఉండదు, అంత నార్మల్గా జరిగిపోతాం, న్యాచురల్గా జరిగిపోతాం. నిన్ను అనుగ్రహిస్తా అంటే నీ పక్కన కూర్చున్న వాడికి తెలియనివాడు వాడి అది జ్ఞానం యొక్క వైభవం. నీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా తెలియనివాడు అవసరం లేదు. నీకు బుద్ధుడు చెప్పిన మాటలు, బుద్ధుడు ఏమన్నాడు, మీరు నన్ను అవతారం చూసాను అనుకోండి కాదనుకోండి, లేకపోతే జ్ఞానం అనుకోండి జ్ఞానం కాదనుకోండి, అది ఏదంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోండి, ఆయన ఎవరి బోట్ మ్యాన్, ఆయన ఎవరి బోట్ మ్యాన్, ఆయన ఎవరి బోట్ మ్యాన్ అంటే నదిని దాటించి పడవలో కూర్చుంటే ఆ నదిని ఒక దాటిస్తూ ఉంటాడు. అది నావికుడు ఏదో అంటారు, అది దాటిస్తూ ఉంటాడు అంటే అశాంతి నుంచి శాంతిలోకి, మిమ్మల్ని నిర్వాణ స్థితి అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, ఆ బంధంలోంచి నిర్వాణ స్థితిలోకి తీసుకురావటానికి మీకు నేను ఒక బోట్ మ్యాన్గా పనిచేస్తున్నాను. ప్రాక్టికల్గా జరిగి మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, జ్ఞానం ఉందని జ్ఞానం లేదని, నాస్తికుడని ఆస్తికుడని మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, కానీ ఆయన ఎవరి బోట్ మ్యాన్, ఆయన ఎవరి బోట్ మ్యాన్, ఆయన ఎవరి బోట్ మ్యాన్. వండర్ఫుల్ చూడు జరిగి. మీరు అనుకునే ఇబ్బంది లేదు, మీరు ఏం అనుకోకపోయిన ఇబ్బంది లేదు. ఏం చేయి ఈ మాటలు అక్కడ దూరం అనలేవు. మనం ఇక్కడి నుంచి ఊసామనుకోండి సూర్యుడి మీదకి, ఆ ఉమ్ము సూర్యుడి దాకా ఎలా వెళ్దో, ఆ చంద్రుడు మనమే పడతాడు. ఇప్పుడు బుద్ధిని మనం జ్ఞానం అనుకున్నా జ్ఞాని కాకపోయాని ఈ మాటలు అక్కడికి వెళ్ళవు. మనం కండ మావు ఊసామనుకోండి, ఊసే వెళ్ళి మనం సూర్యుడి మీద పడతాయి. మనం ఏదైనా ఊసిన ఉమ్ము సూర్యుడి మీద పడుతుందా, ఈ మాటలు అంత దూరం వెళ్ళలేవు. అసలు జ్ఞానం అనుకోండి, అది మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, ఆయన ఎవరు బోట్ మ్యాన్, ఆయన ఎవరు బోట్ మ్యాన్, ఆయన ఎవరు బోట్ మ్యాన్. ఇంపర్సనల్ కంప 100% ఇంపర్సనల్. నీ శరీరాన్ని ఎక్కడ దహనం చేయమంటావు అలా వాళ్ళు చవితమ్ముడు అడిగినప్పుడు ఇక్కడ ఇక్కడ వైభవం అంతా ఇక్కడే కనిపిస్తున్నాను. శ్మశానం లేకుండా గ్రామం ఉండదు. ప్రతి గ్రామానికి ఒక బరేలు గ్రౌండ్ ఉంటుంది. కామన్ మ్యాన్ తీసుకెళ్లి ఏ బరేలు గ్రౌండ్లో దహనం చేస్తున్నారు, ఈ శరీరాన్ని కూడా అక్కడ చెప్పి గోళ్ళ మీద పేర్లు చూసుకుంటామంట. మన పేరు ఉందా లేదు, మన పేరు అసలు నామబుద్ధి రూపబుద్ధి మనం విడిచిపెట్టేదే కానీ మన రంపం పెట్టి పోషిస్తున్న మనకు జ్ఞానం రాదు. ఒకటి రూపబుద్ధి నామబుద్ధి రెండు మనల్ని విడిచిపెట్టకపో అవి బయటకు వెళ్ళిపోవాలి కానీ మనం విడిపించుకోలేము. వాటిలంతా బయటికి పోవాలి కానీ మనం తెలియజేయాలి బయటికి పోవాలి. వాటిలంతా బయటికి పోవాలంటే అది గురువు అనుగ్రహం కానీ దేవుడు అనుగ్రహం లేకుండా బయటికి వెళ్ళాం. రూపబుద్ధి ఒకటి నామబుద్ధి రెండు పోకుండా వాడిని రంపం పెట్టి పోసేసినా వాడికి జ్ఞానం కలగదు. వాట్ ఎవర్ హీ మేబి, వాడు సోషల్ స్టేటస్ అనండి, ఎకనామిక్ స్టేటస్ ఆ కూడా వద్దు ఇంకా. వాట్ ఎవర్ హీ మేబి, వాడు ఎంత వాళ్ళైనప్పటికీ ఈ రూపబుద్ధి నామబుద్ధి ఉంది కదా, వాడికి జ్ఞానోదయం కలిగే అవకాశం లేదు. వాడు ప్రకృతిలో నుంచి బయటకు రాడు, ప్రకృతి బంధం వాడిని విడిచిపెట్టదు. అయితే దొంగ రాజు పెద్ద పెద్ద రాజు లాంటి వాసనలు గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పి మీ లోపల ఉన్న ఒక్క వాసన కూడా ఎలిమినేట్ చేయలేని వాడా, మీతో ఏం మాట్లాడకుండా మీతో మౌనంగా పనిచేస్తూ మీరు భోజనం చేశారా స్నానం చేశారు యాదరాపడ మాటలు మాట్లాడుతూ మీ వాసన తీసేస్తున్న వాడు గ్రేట్నానా? అయితే గంటల తరబడి ప్రవచనాలు చెప్పి మీ వాసన ఒక్క వాసన కూడా ఎవడైతే షేక్ చేయలేడు వాడు గ్రేట్. మీకు కావాల్సిన వర్క్ ఈ డబ్బాలా, మీకు కావాల్సింది పని ఆంటామ్మ. బాగా అర్థం చేసుకోండి, మీ పునర్జన్మ హేతువులు ఏమున్నాయి లోపల నేను గంటల తరబడి చెప్తాను. ఒక హేతువు కూడా బయటకు రాదు, ఒక సంస్కారం కూడా బయటకు రాదు, లోపల ఉండిపోతాయి అన్ని మనసులో ఉండిపోతాయి. ఒక వాసన కూడా మీలో బయటికి లాగి నేను భరణం చేయలేనప్పుడు ఎన్ని గంటలు చెప్పినా ప్రయోజనం? అది జ్ఞాని రియలైజేషన్ చేస్తాడు. నీతో మాట్లాడినా మాట్లాడుతాడు మాట అనుగ్రహం మౌనం అగ్రహం. జ్ఞాని యొక్క మాట అనుగ్రహము, మౌన అగ్రహము, చూపు అనుగ్రహము, నడక అనుగ్రహం, ఎవరి చెంది క్రేజ్. ఆయన వదనం అనుగ్రహం, ఆయన చూపు అనుగ్రహం. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్. ఒక మాట చాలు మీ అజ్ఞానికి నిప్పు పెట్టడానికి. సైలెన్స్ ఈజ్ ఎనఫ్. మాట బంగారం, మౌనం బంగారం, చూపు బంగారం, ఆయన వదనం బంగారం. మన ఎక్కడ 200 కోట్లు 150 కోట్లు పెట్టి ఆ గెడ్డూరి దగ్గర 10 కిలోమీటర్ల దగ్గర గోల్డెన్ మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్ ఎవరో కట్టారు, గోల్డెన్ టెంపుల్ అది 150 కోట్లు 200 కోట్లు పెట్టి కట్టారు. మన తమిళేని అంటున్నాడు నా దగ్గర, నేను చూడలేదనుక చూసి వచ్చాడు ఆ రోజున. గెడ్డూరికి 10 మైళ్ళ దూరం 200 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు, మొత్తం మహాలక్ష్మి అంత విగ్రహం బంగారం, మొత్తం మహాలక్ష్మి అంతా విగ్రహం బంగారంతో చేశారు మొత్తం విగ్రహం, గోల్డెన్ టెంపుల్ అంటారు. ఒక అతను ఉన్నాడు తమిళియన్ను, దెర్ ఈజ్ గోల్డ్ ఇన్ గోల్డెన్ టెంపుల్ బట్ దెర్ ఇస్ డివోషన్ ఇన్ గోల్డెన్ టెంపుల్. దెర్ ఈజ్ డివోషన్ అంటారు ఇన్ గోల్డెన్ టెంపుల్ బట్ దెర్ ఈజ్ గోల్డ్ ఇన్ గోల్డెన్ టెంపుల్. అక్కడ నకిలే కానీ అసలేం కనిపించదు. దెర్ ఇస్ గోల్డ్ ఇన్ గోల్డెన్ టెంపుల్ బట్ దెర్ ఇస్ నో డివోషన్, దెర్ ఇస్ నో నాలెడ్జ్, దెర్ ఇస్ నో డివోషన్ ఇన్ గోల్డెన్ టెంపుల్. అక్కడ నకిలి నేను కనిపిస్తుంది కానీ అసలు నేను కనపడటం లేదు. నేను చూడలేదు ఎవడ తమిళ అని చెప్తున్నాడు నాతో. దెర్ ఇస్ గోల్డ్ ఇన్ గోల్డెన్ టెంపుల్ బట్ దెర్ ఇస్ నో నాలెడ్జ్, దెర్ ఇస్ నో డివోషన్ ఇన్ గోల్డెన్ టెంపుల్. మీకు మీకు అర్థమవుతుందా? గంటల తరబడి ఎలా ప్రవచనాలు చెప్పిన ఈ మాటలు మీలో ఉన్న టెండెన్సీని, మీలో ఉన్న హ్యాబిట్ని, అంటే మీ మైండ్ ఎక్స్ట్రావర్ట్ చేసే వాసన కానీ మీ మైండ్ ఎక్స్ట్రావర్ట్ చేసే హ్యాబిట్ని కానీ ఒక్కటి కూడా భయం చేయలేకపోతే ఈ మాటలు మంచిదే. మౌనంగా వర్క్ చేసి మిమ్మల్ని మీలోని టెండెన్సీస్ ఎలిమినేట్ చేయడం గొప్పతనమా? ఏ గంటల తరబడి మాట్లాడి మీలోని టెండెన్సీని ఏమీ కలపలేని షేక్ చేయలేని వాడు ఇదే గొప్పదని ఇదే ఉంది. అది అందరూ సైలెన్స్లో ఉంది, ఉబలాట పడుతున్నారు కాబట్టి నాలుగు మాటలు చెప్తున్నాను. ఇది కూడా మాట అవసరం లేదు. హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతో మాటలతో పని మాటలతో పని ఉంది పని ఉంది అని చేసేటప్పుడు మాటలు ఎందుకు ఇంకా? అయితే మాటలు అక్కడ ముఖ్యం కాదు, పని ముఖ్యం. అక్కడ వర్క్ ఎంత జరుగుతున్నాడు, స్పిరిచు ఎంత రిఫైన్, ఆ సోల్ రిఫైన్ సోల్ కింద మారుతున్నాడా లేదా, లేదా డెస్టినేషన్ కరెక్ట్ పాత్రలో ఉన్నాడా లేదా అది చూసుకోవటం కానీ మాటలు అక్కడ ముఖ్యం కాదు. అయితే మౌనమే ఒకవేళ మీరు రాంగ్ గురువు ఏం చేస్తాడో మాట్లాడదు. మీరు రాంగ్ పాత్ర వెళ్తున్నారు అనుకోండి, నేను రాంగ్ పాత్ర ఉన్నాను చూడు, మళ్ళీ రైట్ పాత్ర పెట్టి డైరెక్షన్ సరిగ్గా ఉందని చూసుకుంటాను. పైకి ఏం మాట్లాడు, మీ అండర్స్టాండింగ్ ఎక్కడైనా అండర్స్టాండింగ్ లో ఎర్రర్ ఉన్నప్పుడు, అండర్స్టాండింగ్ లో ఎప్పుడైతే ఎర్రర్ వచ్చింది, ఇంకా జీవితం పొడిగిన ఎర్రర్. ఆ ఎర్రర్ రాకూడదు. కానీ లెక్క మనం చేస్తున్నాం అనుకోండి, ఎక్కడో కూడిక, ఆ లెక్క మనకు తెలుసున్న లాభం ఎక్కడో కూడిక తీసి తప్పామనుకోండి, మొత్తం ఆన్సర్ అంతా తప్పు వచ్చేస్తుంది. అండర్స్టాండింగ్ లో నీకు ఎక్కడ ఎర్రర్ వచ్చినా మనం తప్ప ఆన్సర్ వచ్చేస్తాం, అజాగ్రత్తగా ఉన్నా వచ్చేస్తాం. అదే మనకి ఏదైనా గ్రంథం చదివినప్పుడు మన అండర్స్టాండింగ్ లో ఎర్రర్ రాకూడదు. ఎర్రర్ వచ్చిందనిగా పతనం ప్రారంభం. మనకు ఆ సటిల్ ఇంటలెక్ట్ లేనప్పుడు, ఇంటెలిజెన్స్ లో ప్యూరిటీ లేనప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది సహజం. అది చెప్పిన వాడు ఏ స్థాయిలో చెప్పాడో ఆ స్థాయి మనకు ఆ చైతన్య స్థాయి సమానమైన స్థాయి లేనప్పుడు మనం అందుకోలేము. అది అందుకోలేకపోయినా పర్లేదు, అన్ని అబద్ధాలు అనుకుంటాం. భగవంతుడు చెప్పిన అన్ని అబద్ధాలు. ఇక్కడ మనం మనసుతో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, అక్కడ చెప్పింది చేస్తున్నాం. మీరు బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మనం మనసుతోటి చదువుతున్నాం. అది చెప్పింది మనసు కాదు, అది చెప్పింది ఎవరు? చైతన్యం చెప్పింది. ఆ చైతన్యం చెప్పిన దానికి నీ మైండ్కి ఎలా అర్థం అవుతుంది? అందుకే భగవంతుడు భగవద్గీత నీ మైండ్ తీసుకెళ్ళి నీ మైండ్ నీ మైండ్ అక్కడ అందుకోలేదు. నీ మైండ్ తీసుకెళ్ళి అక్కడ సరెండర్ చేయి. సరెండర్ చేస్తే అది అణిగిపోతుంది. అణిగిపోయిన తర్వాత అక్కడున్న వస్తువు ఉన్నట్టు వ్యక్తం అవుతుంది. కానీ నీ మైండ్కి అక్కడ ఉన్న చైతన్యం నీ మైండ్కి ఆబ్జెక్ట్ కాదు, నీ ఇంద్రియాలు కదా ఆబ్జెక్ట్ కాదు. నువ్వు తెలుసుకోవడానికి నీ మైండ్ కన్నా చిన్నది కాదు. దేని సహాయం వల్ల నీ మనస్సు సృష్టిని చూస్తుందో, ఏ ఎనర్జీ వల్ల నీ బుద్ధి ఆలోచిస్తుందో, దేని శక్తి వల్ల నీ ఇంద్రియాలు లోకాలను చూస్తున్నావో, ఏ ఎనర్జీ వల్ల నిజంగా చూస్తున్నావో, సృష్టిని చూస్తున్నావు, మనస్సుతో గ్రహిస్తున్నావు సృష్టిని. లోపల ఏ ఎనర్జీ వల్ల నీ మైండ్ పనిచేస్తుంది, ఏ ఎనర్జీ వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఏ ఎనర్జీ నీకు ఆ బుద్ధికి ఇన్స్పిరేషన్ వస్తుంది, అది నిజం కాదు, ఇది నిజం కాదు. అంటే ఈ గురువు ఆ గురువా ఈ గురువా అందరు గురువు అంటే అక్కడ శరీరం కాదు, చైతన్యమే. అయితే అంటే మీ మీ బెంట్ ఆఫ్ మైండ్ని బట్టి భగవాన్ ఏం చెప్తున్నారంటే, మీకు ఎవరి సమక్షంలో శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో మీకు మీ మనసు అణుగుతుందో మీకు తెలియకుండా, మీ అపత్తుతో సంబంధం లేకుండా, ఎవరి సమక్షంలో మీ మైండ్ అణుగుతుందో, ఎవరి సమక్షంలో మీకు శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో మీకు జిజ్ఞాస కలుగుతుందో, ఎవరి సమక్షంలో నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించాలని బుద్ధి కలుగుతుందో, వాడితో నువ్వు శృతి కలిపి వాడిని గురువు కలిపి ఎవరైనా ఉంటే అసలు మనకు డిజర్వ్ అయి ఉంటే గురువు దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, గురువే మన దగ్గరికి వస్తాడు. శబల దగ్గరికి రాముడు వెళ్ళలేదు, రాముడే శబల దగ్గరికి. శబర దగ్గరికి రాముడు వెళ్ళలేదు, రాముడే శబర దగ్గరికి. అంటే మీ ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్ అని. నిజంగా మనకు డిజర్వ్ అయి ఉన్నాం అనుకోండి, గురువే మన దగ్గరికి వస్తాడు. అంటే చచ్చిపోయిన గురువు అంటే ఎవడో ఉండడు. అంటే ఎవడు ఆత్మ, ఆత్మకు చావు లేదు. అంటే చచ్చిపోయిన గురువు అంటే ఎవడో అలా వర్క్ చేస్తూనే ఉంటాడు, అలా జరుగుతానంటుంది వర్క్, అలా జరుగుతానంటుంది. అదే భగవాన్ చెప్పారు, ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేస్తే, బాగా ఫుల్ స్పీడ్లో పెట్టిన ఫ్యాను పెట్టేస్తే ఆకులు కనపడదు. ఆకులు కనపడతావు కానీ ఫ్యాన్ తిరగటాలు అనుకోకండి. మరి జ్ఞానం చేసే వర్క్ అంత ఫుల్ కావాలి, కళ్ళకి కనపడదు, చెవులకు కనపడదు. కానీ చేసే పని కళ్ళకు కనపడదు, నువ్వు చెవులకు వినపడదు. మన గ్రాస్పింగ్ అందదు అది అందదు కాబట్టి మీకు అబద్ధం కింద అనిపిస్తుంది అని చెప్పి మీరు మీ తెలివితేటల వల్ల మీ ప్రయత్నం వల్ల విజయించుకోలేనటువంటి వదిలించుకోలేనటువంటి బండరాళ్ళంటే టెండెన్సీస్ని పెద్ద పెద్ద దొంగల్లాంటి సంస్కారాలను ఈ ప్రయత్నంతో సంబంధం లేకుండా ఆ గురువు యొక్క కంపాషన్ వరకు గురువు అనుగ్రహం అడుగుతుంది. పలానా పేరు నాకు, పలానా దేహం నాకు, అది సాధించాను ఇది సాధించాను ఇవన్నీ కూడా మనస్సు లక్షణాలు కానీ జ్ఞాన అజ్ఞానం అయ్యాయి. ఇలా అనుకోవడం అజ్ఞాన లక్షణాలు కానీ జ్ఞాన లక్షణాలు కాదు. ఇదంతా అసలీ సంపద కానీ దైవీ సంపద కాదు. ఇప్పుడు ఊరికి తెలివితేటల వల్ల రాదు కర్తృత్వ బుద్ధి. మన తెలివితేటల వల్ల కేవలం మన ఎఫర్ట్ వల్ల పోదు. సత్కర్మ ఆచార్యులు వారు అన్నారు, నువ్వు సత్కర్మని సెల్ఫ్లెస్గా సెల్ఫిష్గా కాదు, సత్కర్మే సెల్ఫ్లెస్గా చేయగా 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 ఇదంతా నేను చేయటం లేదు భగవంతుడే చేస్తున్నాడని బుద్ధి నీకు కలుగుతుంది. అప్పుడు కర్తృత్వం నశిస్తుంది. నువ్వు అనేక జన్మలు ఇలా చేసి నువ్వు సత్కర్మని సెల్ఫిష్గా కాదు సెల్ఫ్లెస్గా చేసుకుంటూ చేసుకుంటూ అప్పుడు నీకు స్ఫురిస్తుంది హార్ట్. నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఎంతకాలం నాకు అనిపిస్తుంది, నేనేమి చేయలేదు, చేయటానికి నేనంటూ లేడు ఎవడను వెతికినాడు కనపడటం లేదు. ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు అనుభవం నీకు వస్తుంది. అనుభవం వచ్చే వరకు నీ కర్తృత్వం నశిస్తుంది. ఆచార్య ప్రథమాచార్యుడు గ్రేట్ ఆచార్య. ఇప్పుడు మనం ప్రతిదీ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటాం కదా. ఆ నేనైన బుద్ధి ఎప్పుడు అలా సత్కర్మ చేయగా చేయగా ఆయన దయ భగవంతు యొక్క దయ మనకు కలుగుతుంది. ఆ భగవంతు యొక్క దయ కలిగినప్పుడు ఆ దయ రాదనుకోండి ఆ నేనైన బుద్ధిని అలా చొక్కుపెట్టి ఉంచుతాడు. భగవంతుడి దయ ఎప్పుడైతే కలిగిందో భగవంతుడి దయ ఎప్పుడే కలిగిందో ఇది నేను చేస్తున్నాను బుద్ధి పూర్తిగా ఎంతకాలం నాకు తెలియక నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేనేమి భగవంతుడే చేస్తున్నాడనే బుద్ధి నీకు కలగటానికి ఆ చిన్న గడప దాటాను. ఇదంతా భగవంతు నేను కాదు చేసేది అంతా భగవంతుడే చేస్తున్నాడు అనే చిన్న అవగాహన నీకు రావటం అసలు ఆయన దయ్యం లేకుండా నీకు రాదు. అప్పుడు వరకు నీకు దుఃఖం నశించు. నువ్వు అప్పుడు వరకు చాలా రెస్ట్ అయిపోయి ఇది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఇది అది నేను సాధించాను ఇది నేను సాధించాలి ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు అనుభవం నీకు వచ్చే వరకు ఈ కర్తృత్వ బుద్ధి నశించదు. ఎంతకాలం అయితే కర్తృత్వ బుద్ధి నీకు నశించదు అంతకాలం దుఃఖం నశించదు. దీన్ని వెంటాడుతూనే ఉంటుంది మనకు పని ఏముంది శవాలను మేయటం ఏడవటం శవాలను మేయటం ఏడవటం ఏం పని. మన రోజు పని ఏముంది ఏడవటమే పని. అంటే మన లోపల ఏడితే ఎంతకాలం ఉందో మన ఏడవలసిన ఏడితే ఎంతకాలం ఉందో అంతకాలం శవాలను మోస్తూనే ఉండాలి. రూపాయికి 100 పైసలు ఆ 100 పైసలు శాంతి 100 పైసలు సుఖం 100 పైసలు ఆనందం మన శరీరం చనిపోయే టైంకి 100 రూపాయలు ఆనంద స్థితిలో ఉన్నప్పుడు సుఖం ఎటు చూసిన ఆనందమే ఎటు చూసిన శాంతి ఎటువంటి సుఖమే ఆనంద సముద్రంలో శాంతి సాగరంలో ఈదులాడుతున్నప్పుడు చివరి జన్మ అది కడసారి జన్మ. మనం ఏడవలసింది చాలా ఉంది అనుకో ఏడవటానికి శరీరాలు వస్తాయి లేకపోతే పని ఏమైంది శరీరంలో అవుతుంది. ఈ టెండెన్సీస్ ఏం చేస్తాయంటే అవి ఎక్స్ప్రెస్ అవ్వాలంటే నేటర్ అవసరం. హ్యూమన్ బాడీ ఏదో బాడీ ఉండాలి, హ్యూమన్ బాడీ కాదు యానిమల్ బాడీ ఏదో ఒకటి ఉండాలి. లోపల టెండెన్సీస్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే దానికి నేటర్ సహాయం ఉండాలి. ఆ నేటర్ సహాయం అవటం కోసం ఏదో శరీరాన్ని తీసుకుంటుంది. ఆ శరీరం ద్వారా అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనిపిస్తూ ఉంటాం. అయితే భాషను ఏది తీసుకోండి, ప్రెషర్ తీసుకొద్ది పెయిన్ తీసుకొద్ది బయట ఆప్షన్ అట్లా లోపల గంటరే ఉన్నది. కానీ మీరు ప్రెషర్ తీసుకుంటున్నారు అనుకో వడ్డీతో సహా మళ్ళీ దుఃఖం అనదు. మీరు భాషంగా వచ్చి ఈ ప్రెషర్ సేవలు తీసుకుంటున్నారు అనుకోండి వడ్డీతో సహా మామూలుగా కాదు వడ్డీతో సహా అంత అంత అశాంతి మళ్ళీ మీరు అనిపించి తీరవలసింది. బయట నుంచి ఏది తీసుకునే యాక్సిడెంట్ కాదు ఏది తీసుకుని అయితే కర్తృత్వం పోవాలి కర్తృత్వం పోవాలి డ్యూయర్షిప్ చాలా డే దాని తేలిక కాదు. నేను చేస్తున్నాను రోజు ఇదే పని ఇంకా మనకు పని లేదు నేను చేస్తున్నాను నేను సాధించాను నేను అది సాధించాను నేను సాధించాను అది చేశాను ఇది చేశాను నేను ఆ నేను 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 ఆ వాడకం ఎక్కువైపోయింది మనకి ఆ నేను 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 వాడకం ఆ నేను ఆ కర్తృత్వం అనుకున్న తేలిక రాసేది ఇదంతా నేను చేయటున్నది, ఇదంతా భగవంతుడే చేస్తున్నాడన్న అనుభవం, ఆయన అనుగ్రహం లేకుండా కూడా ఆయన అనుగ్రహం ఇచ్చాక ఇదంతా దేవుడే చేస్తున్నాడు మనకు అనుభవంలోకి వచ్చాడు. అప్పుడు ఈయన వేడితో సహా నశి అది కడసారి, అది చిటార కొమ్మ. ఇంకా శవాలను మొయ్యక్కర్లేదు, మన తర్వాత కాలాన్ని ఒకటి పాడు చేసుకోకూడదు, కాలాన్ని వేస్ట్ చేసుకోకూడదు. భగవంతుడు చెప్పాడు గీతలు నేను కాల రూపంలో కాదు, అంటే కాలాన్ని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. మరి ఇండియాలో మనకి టైం సెన్స్ తక్కువ, రోడ్ సెన్స్ తక్కువ, కామరాజు నాటరు మూడో తరగతి చదివాడు కామరాజు, కామరాజు పరిపాలన రాముడి పని, రామ కామరాజు పరిపాలన తమిళనాడులో రామరాజ్యం అంటారు. కామరాజు ఎలా పరిపాలన చేశాడు, 3 సంవత్సరాలు తమిళనాడు చీఫ్ మినిస్టర్ చేశాడు, 5-6 ఏళ్ళు కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు, ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేశాడు, లాల్ బహదూర్ శాస్త్రిని ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఆయన బ్యాచిలర్, ఆయన శరీరం చనిపోయినప్పుడు ఆయన శరీరాన్ని తగలబెట్టడానికి తగిన పుల్లలు కొని ఆ డబ్బు కొని ఇంట్లో లేదు. శరీరాన్ని తగలబెట్టాలంటే 2000 ఎంత అవుతుంది పుల్లకరి, ఆయన దగ్గర 570 చెప్పాలి. బ్యాంక్ అకౌంట్ లేదు అది కామరాజు నాడు, 570 గవర్నమెంట్ ఖర్చులతో శవాలను దహనం చేశారు. వాళ్ళు దేవత ప్రకాశం పంతులు గారి శవాలను కూడా గవర్నమెంట్ ఖర్చులతో దహనం. నాకు ఒక విషయం, ఒకసారి నాకు అనురాపురం ఎమ్మెల్యే గారు చెప్పారు ఒకసారి, ఆయన కర్నూలులో ఒక ఓటు తేడాతో ప్రకాశం గారు ఓడిపోయారు గవర్నమెంట్. మెడ్రాస్ కాంపోజిట్ చేసిన చీఫ్ మినిస్టర్ చేశాడు, రెవెన్యూ మినిస్టర్ చేశాడు, ఆంధ్ర వచ్చాక మొదటి చీఫ్ మినిస్టర్ చేశాడు, చాలా పదాలు చేశాడు. అవునాపురం ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లో ఆయన పేరు రామభద్రరాజు గారు, ఒక పెళ్లి నేను కలుసుకున్నప్పుడు ఇన్ని చాలా ప్రకాశం గారు ఆయన స్నేహంగా ఉన్నాడు. ఎక్కువ పరిచయం అంటే వంటింట్లో చుట్టారు, అంటే కిచెన్ క్యాబినెట్ అంటే ఇష్టంగా ఉండేవాళ్ళు కిచెన్ క్యాబినెట్ అంటారు. అంటే ప్రకాశం గారి ఇంట్లోకి వంటింట్లో కూడా వెళ్ళిపోతాడు ఎవరితో చెప్పకుండా, అంటే అంత చదువుగా ఉంటారని అర్థం, అది కిచెన్ క్యాబినెట్ అంట. ఆయన సార్ రామభద్రి గారు నాకు కూడా చెప్పారు, ప్రకాశం గారు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ పడిపోయాక ఎప్పుడు 83-84లో మాట చెప్తున్నారు. ఒక నెలలు కర్నూలులో ఉండిపోయారు, కర్నూలు రాయితాను నెల అంటే 20 రోజులు మామూలుగా నల్లాళ్ళు కర్నూలులో ఉండిపోయారు, హైదరాబాద్ రాకడం. తర్వాత 20 రోజులు ప్రకాశం గారిని చూడటం, మధ్యాహ్నం 2 వెళ్ళారు. అంతకుముందు వస్తున్నారు, వెళుతున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. రాంబద్రిరాజు నువ్వు అన్నం తిన్నావు అని అంటున్నాడు ప్రకాశం. నేను అన్నం తిని వచ్చాడన్నాడు, నువ్వు సాపాటు చేసావు అడిగితే నేను భోజనం చేసి వచ్చాను రామభద్రుడు. మరి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు, మంత్రి గారు మీరు భోజనం చేశారా లేదని ఒకటి అడగటం లేదు, అందరూ ఏదో మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు, మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ మంత్రి గారు మీరు భోజనం చేశారని ఒకళ్ళు అడగటం లేదు. మరి ఏమో నువ్వు భోజనం చేసి వచ్చావు, ఇప్పుడు వరకు 2 అయింది, ఇప్పుడు వరకు నాకు భోజనం లేదు, వంటి పెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు నాకు పదవి పోయినా అంటున్నా, ఇప్పుడు వరకు 2 అయింది భోజనం లేదంటే అన్నారు. ఎవరింటికి వెళ్ళినా భోజనం ఉండదు, 2 ఇంటికి 3 ఇంటికి నేను హోటల్ క్యారేజీ పట్టుకుని ఒక కర్నూలు వెళ్ళి హోటల్లో భోజనం తెచ్చాను, అది ప్రకాశం గారు. ఇది పురాణాల్లో రాస్తే వాక్యాల్లో పురాణాలు రాస్తారని కూడా అన్ని అబద్ధాలు అనుకుంటుంది, ఇది ప్రకాశం గారి జీవితం, అది కామరాజు జీవితం, ఇది ప్రకాశం. సాపాడు చేయటం దగ్గర పైసలు లేవు, 2 వరకు భోజనం లేదు, అందరూ వస్తున్నారు, పలకలు వస్తున్నారు, పంతులు గారు నమస్కారాలు పెడుతున్నారు, కానీ అందరూ పంతులు గారు మీరు అన్నం తిన్నారో లేదు అది కూడా ఒక్కడ కనపెట్టలేదు. రామభద్రరాజు మరి నీకు నాకు పరిచయం కదా, ఇప్పుడు వరకు సాపాటు లేదు, అక్కడ క్యారేజీ పెట్టుకుని అక్కడి నుంచి తీసుకుంటారు, అది ప్రకాశం గారు. ఈ మాటలు పురాణాల్లో రాస్తే నాకు రామభద్రరాజు చెప్పారు, అమలాపురం ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ మాటలు పురాణాల్లో రాస్తే ఎవరో నమ్మని చెప్పాడు. అది అంతకాలం చీఫ్ మినిస్టర్ చేసి, అంతకాలం రెవెన్యూ మినిస్టర్ చేసి, మళ్ళీ ఆంధ్రాకి చీఫ్ మినిస్టర్ చేసి వ్యక్తి సహపాఠికి ఇబ్బంది పడుతున్నాడంటే ఈ పురాణాలు రాస్తే ఎవరో నమ్మరచ్చు. ఇంటికి ఏం చూస్తున్నా అంటే వాళ్ళు దేవతలు అంటే ఎవరో ఉన్నారనుకో, వాళ్ళే దేవతలు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అదర్స్ వన్ అటు. వాళ్ళు ఏం తింటున్నాం ఏం కట్టుకుంటున్నాం ఆ గ్యాసే ఉండదు. అక్కడ శంకరాచార్య వారు అన్నారు, కేవలం శరీర బుద్ధి పెట్టుకుని ఏం తింటున్నాం ఏం కట్టుకుంటున్నాం ఏం తింటున్నాం, మన శరీరాన్ని అందరూ గౌరవిస్తున్నారా లేదా, ఏం తింటున్నాం బట్టలు ఏం కట్టుకుంటున్నాం ఏం తింటున్నాం మన శరీరాన్ని అందరూ గౌరవిస్తున్నారా లేదా, కేవలము 100 రూపాయలు దేహ పోషణ బుద్ధి తోటి ఉన్నవాడు ఎటువంటి దేహ పోషణ పెట్టు దేహ పోషణ బుద్ధి 100 రూపాయలు దేహ పోషణ బుద్ధి పెట్టుకుని మోక్షాన్ని పొందటం ఎటువంటిది అంటే, మొసలిని నమ్ముకుని నదిని దాటం ఎటువంటిదో, ఒక మొసలిని నమ్ముకుని మనం నదిని దాటం ఎటువంటిదో, 100 రూపాయలు దేహ పోషణ బుద్ధి పెట్టుకుని అజ్ఞానంలో జ్ఞానంలో రావటం అదంత అసాధ్యం. ఇది అంత మొసలు నమ్ముకుంటే అది నదిని దాటిస్తున్న మనకి, కేవలం 100 రూపాయలు దేహ పోషణ బుద్ధి ఉన్న వాళ్ళకి ఇదే పని, వాళ్ళకి ఇంకా జ్ఞానం రాదు. ఏం కట్టుకున్నాం ఏం తిన్నాం మనల్ని అందరూ గౌరవిస్తున్నారా లేదా, 24 గంటలు శవ బుద్ధి ఒక నిద్ర స్లీప్ ఆ స్లీప్ నుండి తప్పించి వేకిందులో ఇంక శవ బుద్ధి రాంపతి రాజు ఇప్పుడు 2 అయింది నాకు అన్నం లేదు తింటానికి, నువ్వు అన్నం తిని వచ్చేసావు మరి నా మాట నాకు అన్నం లేదు. అందరు వస్తున్నారు చూస్తున్నారు బాగున్నారో హవాడి ప్రకాశం గారు అంటున్నారు, ఇది ఒక్కోడితోటి మీరు పతనం అయిపోయారు అంటున్నారు, పదవ పోగానే జవాన్లు అందరిలో ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు, వంట మనిషి కూడా ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాడు, మరి నా పోజులు ఎవరు పైసలు లేవు దాంట్ మౌత్ ఎగ్జిస్టెన్స్ ఒకసారి పట్టాప శివతరణ గారు అన్నారు, నాకు ప్రకాశానికి చాలా తేడా ఉంది, నాకు ఎప్పుడు రేపు గురించి ఆలోచించుకుంటాను నేను, నాకు రేపు కావాలి ప్రకాశానికి రేపు అక్కర్లేదు, ప్రకాశం దృష్టిలో రేపుకి రూపుడేది అన్నాడు. నేను చాలా జాగ్రత్త పడతాను డబ్బుల కానీ, నేను చాలా జాగ్రత్తగా ఆంధ్ర బ్యాంక్ ఫౌండ్ రాయను డబ్బు కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ప్రకాశానికి అసలు రేపు అక్కర్లేదు నాకు రేపు కావాలి ఆయనకి నాకు అదే తేడా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీకు దేహ పోషణ ఆచార్యుల వారు అన్నారు, దేహ పోషణ బుద్ధి పెట్టుకుని మోక్షాలను పొందటం ఎటువంటిదంటే, మొసలు నమ్ముకుని నది దాటం దాన్ని ముగిస్తున్నాం. అయితే నీ ఊరికే ఆ జిజ్ఞాస ఉంటే సరిపోతుంది, బయట గురువు లోపల గెంటుతాడు లోపల గురువు లోపలకు లాక్కుంటాడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు, పుష్ పుల్లు బయట గురువు ఏమో పుష్ చేస్తాడు లోపల గురువు పుల్లు చేస్తాడు, పుష్ పుల్లు అని బయట గురువు ఏం చేస్తాడు నేను పుష్ చేస్తాడు. మరి యాదలాపం మాటలు పెట్టినా యాదలాపం మాటలు కానీ నీకు చెబుతున్నా, లోకానికి సంబంధించి స్నానం చేశారా భోజనం చేశారా ఏదో ఇటువంటి లోకం మాట నీకు చెబుతున్నా అని ఏమి వేరు, ఇతో పరిచయంగా ఉంటే నేను ఎక్కడికి పంపాలని తెలుసు. ఆయన డెస్టినేషన్ మనం మిస్ అయినా డెస్టినేషన్ మిస్ అవ్వడానా, అయితే బయట గురువు ఏం చేస్తాడంటే నీ మనస్సుకు లోచుపగలటాన్ని పుష్ చేస్తూ ఉంటాడు, లోపల గురువు పులి చేస్తాడు, బయట గురువు నీ మనసును లోపలికి గెంటుతాడు లోపల గురువు నీ లోపల గుంజుకుంటాడు. నిజమైన గురువు బయట లేడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు, ఆ నిజమైన గురువు ఓ తోలు వేసుకుని ఓ తోలు కప్పుకు నీకు వస్తాడు. అంటే మనకి మాట కోసం మాట చెప్పడం కోసం ఏదో ఒక వేషం వేసుకుని ఏదో తోలు కప్పుకుని వస్తాడు కదా, ఆయన శరీరంలో ఉన్నప్పుడు కూడా తన శరీరం మాత్రమే కాదని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే బయట ఉన్న గురువు నిన్ను పుష్ చేస్తాడు, లోపల లోపల ఉన్న గురువు పులి చేస్తాడు, నిన్ను లోపలకి నెట్టుతాడు, లోపల ఉన్న గురువు లోపల గుంజుకుంటాడు. బయట గురువు చేసే పని ఉంది, లోపల గురువు చేసే ఉంది. అదే అంటే గురువు అనుగ్రహం అంటే, గురువు అనుగ్రహం అంటే ఈ ఆలోచనలు, ఈ తలంపులు, ఈ టెండెన్సీస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఈ సంకల్పాలు ఎక్కడి నుంచి అవతరిస్తున్నావో, ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళే వరకు అంటే ఈ మిథ్య నేను, ముఖ్యమైన నేను ఆత్మగతమైన నేను, ఈ దేహగతమైన నేను మిథ్య నేను అంటాను, ఇంకా అముఖ్యమైన నేనని ఇంకో నేను. ఆ చుట్టాలకి ఏదైనా జబ్బు చేస్తే మనకే జబ్బు చేసింది అనుకోవటం, మీకు అర్థమవుతుంది, మీ ఇంట్లో బంది మీ మనవలకు మీ పిల్లలకు జ్వరం వచ్చింది అనుకోండి, మాకు వచ్చేసింది ఈ జ్వరం అనుకోండి. అటాచ్మెంట్, అటాచ్మెంట్ ఈజ్ సిన్. ఆ సిన్ అంతా ఎక్కడ ఉందంటే అటాచ్మెంట్లను. మీ పిల్లలకి ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, వాళ్ళకి జ్వరం వచ్చి వాళ్ళకి వైద్యం చేయించవచ్చు, మీ డ్యూటీ అది, కానీ మీకు వచ్చేసింది అనుకుంటారు. అది అది అముఖ్యమైన నేను, ఈ దేహగతమైన నేను మిథ్య నేను, నిజమైన నేనికి దీనికి ఏమి సంబంధం లేదు. అంటే నేననేది నాదనేది రెండు తలంపులు. ఆ నేననే తలంపు, మూల తలంపు, ప్రధాన తలంపు, ప్రధాన తలంపు, దాన్ని లోపలికి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రథమ తలంపుని లోపలికి నువ్వు విత్డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. విత్డ్రా చేసుకోవాలి. ఎక్కడ ఎంతవరకు విత్డ్రా చేయాలంటే దాన్ని ఎక్కడైతే దాన్ని ఏ సోర్స్లోంచి అరైజ్ వస్తుందో ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళే వరకు దాన్ని తోలుకుంటూ వెళ్ళాలి. ఆ సోర్స్లోకి ఈ మిథ్యాలని ఫాల్స్ అయి బాడీ బౌండ్ అయి ఆర్టిఫిషియల్ అయి అది ఎక్కడి నుంచి అయితే నీ లోపల ఉదయించి వస్తుందో దాన్ని అక్కడ వరకు తోలికి వెళ్ళాలి. నెమ్మదిగా స్లోగా విత్డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూల తలంపు, దాని మూలాన్ని చూడగానే అది నశిస్తుంది, కానీ చూడకుండా అది నశించు. ఆ మూల తలంపు దాని మూలాన్ని అది చూడగానే అది నశిస్తుంది, కానీ చూడకుండా నశించు. నశించిన వారు అనుకున్నట్టు వారు అది మూల తలంపు దాని మూలాన్ని చూడగానే అక్కడ అది నశించి, ఇది నశించిన వెంటనే లోపల నీ బ్రహ్మ పదార్థం నీకు స్వరూపంగా వ్యక్తం. ఇట్ ఇస్ ఎ ట్రూ ఐ, ఇట్ ఇస్ ఎ రియల్ ఐ, ఇట్ ఇస్ ఎ నేకెడ్ ఐ. ఇది ఎక్కడైతే నశించిందో అక్కడే బ్రహ్మం, ఇది ఎక్కడైతే నశించిందో అక్కడే బ్రహ్మం నీకు స్వరూపం వ్యక్తం అవుతుంది, బ్రహ్మం వ్యక్తం అవుతుంది. అప్పుడు ఎందుకు వెంటనే దేహబుద్ధి నశిస్తుంది, ఈ బ్రాహ్మణ బ్రహ్మబుద్ధి కలుగుతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, బ్రాహ్మణస్థితి కలుగుతుంది. అర్జున, నీ సర్వవిధముల ప్రయత్నం చేసి నీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకుని బ్రాహ్మణస్థితి పొందటానికి ప్రయత్నం చేయి. ఇన్ దిస్ లైఫ్ ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే నువ్వు అన్ని విధం నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలను అన్ని ఉపయోగించుకుని సర్వవిధముల ప్రయత్నం చేసి ఇప్పుడు చూడండి, లోకంలో కూడా మన దగ్గర పని చేయటానికి ఆ పని ఎన్ని రకాలుగా మన పని సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. అలాగే ఈ జ్ఞానోదయం కోసం, ఈ బ్రహ్మ సాక్షాత్కారం కోసం, బ్రహ్మ సాక్షాత్కారం అంటున్నాం కదా, అసలు బ్రహ్మమే సాక్షాత్కారం, సాక్షాత్కారమే బ్రహ్మ, వేరుగా వ్యవహారానికి అలా అంటున్నాం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ వేరు, సాక్షాత్కారం వేరు కాదు, ఆత్మ సాక్షాత్కారం. అది చూసిన వెంటనే ఈ దేహగతమైన నేను ఏ సోర్స్ నుంచి వస్తుందో అది అక్కడ చూసిన వెంటనే దాని సోర్స్ అది చూసిన వెంటనే అది దర్శిస్తుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి వాస్తవమైన నేను, నిజమైన నేను, అది నీకు ఎలా స్వరూపంగా వ్యక్తం. దేవుడు బాహ్యంగా మనకు దేవుడు కనిపిస్తాడు అనుకోండి, అనుకోండి మాట్లాడు, మనతో మాట్లాడతాడు అనుకోండి, మన మైండ్లో ప్యూరిటీ ఉంటే మన ఇష్టదేవుని కనిపిస్తాడు మాట్లాడతాడు, అందరికి సందేహం లేదు. మనకు అంత ధ్యాన శక్తి ఉంటే, ధ్యాన బలం అంత ఉంటే రామకృష్ణ పరమహంస గారు దేవుడితో మాట్లాడేవారు. ఫైనల్ వరల్డ్, అల్టిమేట్ వరల్డ్, దేవుణ్ణి నేను చూశాను, దేవుణ్ణి చూశానని ద్రష్ట నశించే వరకు, చూచేవాడిని నశించే వరకు చూపు నశించదు, ఆ దృశ్యం నశించదు, ఆ ద్రష్ట నశించే వరకు నీకు నిజమైన జ్ఞానోదయం కాదు. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం కాదు, ద్రష్ట నశిస్తేనే ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. అప్పటి వరకు మనం డెస్టినేషన్ చేరామని నమ్మటానికి, ఒడ్డుకు వచ్చామని నమ్మటానికి. అంటే ఇది దేవుడు కనిపించవచ్చు, ఆడేదో నీకు వరాలేవచ్చు, ఇందులో సందేహం. ఇవన్నీ వ్యవహారక నిజాలు, ఇందులో అసత్యం లేదు, మనకు వరాలు కూడా. కానీ ఆ లోపల దేవుణ్ణి చూసేవాడు, నేను చూశాను, దేవుణ్ణి చూసేవాడు, నేను చూశాను, నాకు ఈ వరం ఇచ్చాడు, లోపల ఉన్నాడు, ఆ ఫాల్స్ అయి ఉన్నాడు కదా, ఆ నేను ఉన్నాడు కదా. ఆ నేననే సమస్య నీకు శేషం లేకుండా నిశ్శేషంగా అది పరిష్కారం అయ్యే వరకు నీకు, నువ్వు బ్రాహ్మణస్థితి పొందటానికి, బ్రహ్మజ్ఞానం పొందటానికి నీకు అర్హతే రానడా. అయితే పెద్దలు ఏం చెప్తారంటే, సాధన ఎలా చేయాలో చెప్తారు పెద్దలు. మనందరం గోరెచ్చ నీళ్ళ చేస్తాం. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, సాధన ఎలా చేయాలంటే, ఏ రోజు కారోజు నా జీవితానికి ఇది చివరి రోజు అని చెయ్యాలి. ఏ రోజు కారోజు ఇంక రేపు నేను బతకను, రేపు నా శరీరం క్షేమం అయిపోతుంది, లాస్ట్ డే ఇది నా లైఫ్కి, నా లైఫ్ స్పాన్కి ఈ రోజు లాస్ట్ డే అనుకుని సాధన చేయమన్నారు. వారం రోజుల్లో నువ్వు చచ్చిపోతావు, పరీక్షత్తుకి శాపం పెడితే ఎంత చెడ్డగా భాగవత విని వారం రోజులు తరించాడు. వారం రోజులు తరించాడు పరీక్షత్. అలాగే మనం ఏ రోజు కారో, ఇదే లాస్ట్ డే, ఇంక రేపు ఉండం మనం, ఇదే లాస్ట్ డే అనుకున్నప్పుడు, అలా అనుకుని నువ్వు కనుక సాధన చేస్తే తప్పనిసరిగా నువ్వు సక్సెస్ అవుతావు. నీకు సాధనా ఫలం ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే నీకు నీకు ఆ ఉదయం ఆ శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈశ్వరుడు అంటే ఆనందం, ఈశ్వరుడు అంటే శాంతి, ఈశ్వరుడు అంటే సుఖం, ఈశ్వరుడు అంటే జ్ఞానం, ఈశ్వరుడు అంటే చైతన్యం. ఆ ఈశ్వరుడు నీకు అనుభవం, ఈశ్వరుడు అంటే కేవలం ఒక వ్యక్తి అని కాదు, ఈశ్వరుడు అంటే ఆనందమే, ఈశ్వరుడు అంటే చైతన్యమే, ఈశ్వరుడు అంటే శక్తే. ఈశ్వరుడు శక్తి లేకుండా ఉండడు, ఈశ్వరుడు జ్ఞానం లేకుండా ఉండడు, ఈశ్వరుడు ఆనందం లేకుండా ఉండడు. ఆ ఈశ్వరానుభూతి నీకు కలుగుతున్నాయా? ఎప్పుడు కలుగుతుంది నీకు? నా జీవితానికి ఇదే చివరి రోజు, నా జీవితానికి ఇది లాస్ట్ డేస్ అనుకోకూడదు. లాస్ట్ డేస్ అనుకోకూడదు, ఇది లాస్ట్ డే అనుకుని నువ్వు సాధన చేయమన్నారు. నువ్వు తప్పనిసరిగా తరిస్తావు, నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు. అంత తీవ్రంగా నీకు సాధన చేయాలి, తీవ్రంగా సాధన చేయాలి. ఒకవేళ ఎవరైనా రిలీజియస్ సోల్స్ మీ కళ్ళకు కనిపిస్తున్నారు కొన్ని, రేరుగా ఉంటారు, అక్కడ ఉంటారు, వాళ్ళు కూడా గాలికి పైకి వచ్చారని మీరు అనుకోవద్దు. కష్టపడి సాధన చేసే పైకి వచ్చారని అనుకోండి. రమణ మహర్షి గారిని కొంతమంది అనుకోరు, మీకేందో మీకు ఏదో మరణానుభవం కలిగింది, మరణానుభవం ద్వారా మరణంలోంచి జంప్ చేసి అమృతానుభవం, మరణానుభవం ద్వారా అమృతానుభవంలోకి వచ్చేసారు. ఇదంతా 10 నిమిషాల్లో మీకు కరిగిపోయింది. మేము చాలా కష్టపడుతున్నాం, సాధన పేరు మీద చాలా శ్రమ పడుతున్నాం, మీరు లేని మాటలు మీరు తేలిగ్గా చెబుతున్నారన్నారు. మీ మాటలు తేలిగ్గా చెప్పేస్తున్నారు. మీకు ఏం చేసి జ్ఞానం ఎలా కలిగింది? మరణానుభవం వచ్చింది, మరణానుభవం ద్వారా అమృతానుభవం వచ్చేసింది. ఆ మరణానుభవంలో మనోదేహంతో విడిపోయారు మీరు. ఆ మరణాలను ఎప్పుడైతే వచ్చి పొంచి దేహం చనిపోయింది, దేహం చనిపోయినా నేను ఉన్నానని మీకు అనుభవం వచ్చింది. దేహం చనిపోయినా నేను ఉన్నాను అని అనుభవం మీకు వచ్చింది. ఆ ఉండటమే జ్ఞానం, అది అద్వైతానుభవం, అమృతానుభవం మీకు కలిగింది. మేము చాలా కష్టపడుతున్నాం, చాలా శ్రమ పడుతున్నాం, మరి ఎంత శ్రమ పడినా మాకేమీ జ్ఞానం కలగటం లేదు, మీకు తేలిగ్గా వచ్చేసింది అన్నాడు ఒక భక్తుడు. నేను లాటరీ తగిలినట్టు తగిలేసిన పొద్దున్న మరి సాయంత్రం కష్టపడినా మాకు 100 రూపాయలు లేవు. మీకేదో జ్ఞానం, 100 రూపాయలు మీకేదో లాటరీ వచ్చినట్టు వచ్చేసింది జ్ఞానం. అప్పుడు భగవాన్ దానికి అంగీకరించలేదు. భగవాన్ ఏమన్నారంటే, మీరు ఎంత అయితే కష్టపడి సాధన పేరు మీద నేను ఎంత అయితే కష్టపడుతున్నానో మీరు చెబుతున్నారు, ఆ కష్టం అంతా నేను పూర్వజన్మలో పడే ఉంటాను కదా. నేను ఎవల్యూషన్లోనే వచ్చానని చెప్పాను కానీ ఏదో దేవుడు దెయ్యం ఇటువంటి మాటలు భగవాన్ చెప్పరు, ఎవల్యూషన్లోనే వచ్చినట్టు చెప్తారు. మీరు ఎంతైతే కష్టపడుతున్నాను కష్టపడుతున్నాను మీరు అనుకుంటున్నారో ఆ కష్టాలన్నీ జన్మ పూర్వజన్మలో నేను పడి ఉండొచ్చు. నేను పై నుంచి కింద గూడు పడ్డానని చెప్పలేదు, కింద నుంచే పైకి వచ్చానన్నారు. అంటే ఆయనకి మరణానుభవంలో దేహం తాను కాదు, విడిపోయాడు దేహం తోటి కంప్లీట్గా వెళ్ళిపోయాడు. దేహం చనిపోయింది, దీన్ని శ్మశానానికి తీసిపోతారు. కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, నేను ఉన్నాను, నేను ఉన్నాను స్పష్టంగా తెలుస్తాను నేను ఉన్నట్టు. అంటే దేహం చనిపోయిన నేను ఉన్నాను సంగతి ఎప్పుడైతే నేను కలిగిందో ఆ చావు లేని సద్వస్తుతో నేను తాదాత్మ్యం వచ్చేసింది. అంటే ఒక 10 నిమిషాల టైంలో మరణానుభవం ద్వారా మరణాన్ని జయించి అమృతత్వం పొందాడు. అంటే మీరేంట్లండి మీరు చెప్పడం తేలికన్నాడు. నేను చాలా కష్టపడిపోతున్నాం అన్నాడు. అప్పుడు చెప్పారు, మీరు పడే కష్టాలన్నీ నేను పూర్వజన్మలో పడి ఉండవచ్చు. నేను ఎవల్యూషన్లో వచ్చాను, ఎక్కడో పై నుంచి వచ్చి ఊరి పడ్డానని చెప్పలేదు. తర్వాత ఇంకోటి ఆయన కర్తృత్వం ఏం పెట్టుకోలేదు. మీరు మీ వల్ల మేము అరుణాచలం వచ్చామన్నారు ఎవడో భక్తులు. మీ గురించి మేము అరుణాచలం అంటే వాడు జ్ఞానికి కర్తృత్వం పెట్టుకునే అవకాశం లేదు. ఏం చేస్తాను 100% వాడు ఈస్ట్ వాడు చేతుల్లో ఉంటాడు. ఆ ఈస్ట్వాడి చేతులు ఇన్స్ట్రుమెంట్ జ్ఞానం. అక్కడ కర్తీ డోయర్షిప్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనస్సును నిగ్రహించాలి, మీరు మనస్సు యొక్క వాండరింగ్ తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మనస్సు కదులుతుంటే దానికి స్టెడీనెస్ తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. నా మనస్సును కదలమంటున్నారో అది కదలటం లేదు. అంటే బ్రాహ్మిస్థితి పొందినాడికి చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. అంటే వాడికి విషయం బ్రాహ్మిస్థితి ఎప్పుడు పొందాడు 100% వాడికి విషయ బుద్ధి పోతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది. విషయ బుద్ధి ఎప్పుడైతే పోయిందో వాడు వినటానికి ఏముండదు, చూడటానికి ఏమి ఉండదు. తాను తప్పించడానికి వేరుగా ఏదో ఉండదు. హండ్రెడ్ పర్సెంట్ విషయ బుద్ధి ఉండదు. విషయ బుద్ధి లేని వాడికి వినేదేముంది, చూసేదేముంది. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. ఎంతో కొంత మనం ఆ ప్రయత్నం చేయాలి. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. ఎంతో కొంత మనం ప్రయత్నం చేయాలి, చేస్తుంటే కాలం కలిసి వస్తుంది. ఇప్పుడు ఎంత అయింది, 4:30 ఎంత అయింది అనుకోండి, ఇప్పుడు 6 అయిపోవంటే 6 అవ్వదు, 6 అయినప్పుడు అవుతుంది. అలాగే కాలం కలిసి వస్తుంది, తొందరపడకండి. మీరు చేసి ఎఫర్ట్ ప్రతిదీ చూస్తూ ఉంటారు. అది ఈశ్వరుడు అంతర్యామి, అది మర్చిపోకుండా. గుళ్ళో ఉన్న దేవుడు అబద్ధమే కాదు, ఇక్కడ ఉన్న దేవుడు అబద్ధం కాదు, 100% ట్రూత్. ఇప్పుడు అంతర్యామి మనం చేసి చిన్న ప్రయత్నం కూడా చూస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం వేస్తా ఉన్నవాడు. ఆ ప్రయత్నాన్ని అంతే మనకి మళ్ళీ ఆ బ్రాహ్మిస్థితి పొందడానికి ఆ ప్రయత్నాన్ని మనకు ఉపయోగిస్తాడు. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో. అందుకే కృష్ణుడు చెప్పాడు, మీరు చేసి ఎఫర్ట్ కానీ, మీరు చేసిన మంచి కానీ ఏది వృధా పోదు. మనం న్యూస్ పేపర్ల మాటలు నమ్ముతాం కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్మం. ఏం చేద్దంటే మన బుద్ధి పాడు బుద్ధి. అలా మన బుద్ధే పాడు బుద్ధి. న్యూస్ పేపర్లో రాసి మాటలు నమ్ముతాం కానీ భగవంతుడు చెప్పిన మాటలు మనం నమ్మం. ఏమని చెప్పాడంటే, నువ్వు చేసే ప్రయత్నం కాదు, నువ్వు చేసిన చేతితోడు చేసే మంచి కాదు, నువ్వు నోటితోడు మాట్లాడే ఒక మంచి మాట కాదు, లేకపోతే నీకు వచ్చే మంచి ఆలోచన కాదు, లేకపోతే సాధనాపరంగా బ్రాహ్మిస్థితి పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం కానీ, ఏది నీ మాట కానీ, నీ చేత కానీ, నీ ఆలోచన కానీ, నీ సాధన కానీ, ఏది వేస్ట్ అవ్వదు, నీది నీకే ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం ఏళ్ళకి వాళ్ళకి మంచి చేసాం, ఏళ్ళకి మంచి చేసాం అనుకుంటాం, కానీ నువ్వు చేసిన మంచి అంతా నీకే తిరిగి వచ్చేస్తుంది. నువ్వు చేసిన మంచి అంతా నీకే తిరిగి వచ్చేస్తున్న సంగతి నీకు అర్థమైతే మంచి చేయకుండా ఎలా ఉండగలవు? అది నీకు నీ అండర్స్టాండింగ్ అందుతాంట. నువ్వు చేసిన మంచి అంతా తిరిగి నీకే వచ్చేస్తుందని నీకు అర్థమవుతాంటే నువ్వు మంచి చేయకుండా ఎలా ఉండగలవు? ఒకటి మనం కపటం లేకుండా ఉంటే సరిపడు. మనకు మేలు ఈశ్వర అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే మన డే టు డే లైఫ్లో బిహేవియర్లో కపటం లేకుండా చూసుకోవాలి. కొంతమంది లౌకికులు ఏం చేస్తారంటే ఏదో లౌకిక మాటలు మాట్లాడి వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కేవలం 100% కొంతమంది లౌక్యంగా ఉంటారు. రామకృష్ణ పరమహంస చెప్పుకోవడానికి డైరెక్ట్ డిసిప్లిన్. లౌకికులతో సహవాసాలు తగ్గించుకోండి. అందరికీ చెప్పాడు కదా డైరెక్ట్. కిచెన్ క్యాబినెట్ ఉంది, కొంత కిచెన్ క్యాబినెట్ ఉంది అని ఓ 16 మంది అంతమంది వాళ్ళు ఉంటారు. వాళ్ళు అదే బ్యాచ్ వాళ్ళు. వాళ్ళు తర్వాత సన్యాసం పుచ్చుకున్నారు రామకృష్ణుడు శరీరం విడిచిపెట్టాడు. వాళ్ళు కిచెన్ క్యాబినెట్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి రామకృష్ణునికి మధ్య ఇంక సీక్రెట్ లేదు. వాళ్ళతో చెప్పాడు ఒకసారి, మీరు లౌకికులతో ఇంతకుముందు ఏదైనా సహవాసాలు ఉంటే స్లోగా తగ్గించుకోండగా. ఇంకా లౌకికులతో సహవాసాలు చేస్తుంటే దాన్ని స్లో పాయిజనింగ్ అంటారు. స్లోగా మన బ్రెయిన్ పొల్యూట్ అయిపోతుంది. మీరు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వచ్చాక లౌకికులతో స్నేహం చేసినా పర్లేదు. చెట్టు పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత ఈ మేకల గొర్రెలు మొదలున్న చెట్టు మొదలు రాసుకున్నా పర్లేదు. కానీ ఈ చిన్న ఆ చెట్టు చిన్నదిగా ఉన్నప్పుడు మేకల గొర్రెలు రాసుకుంటే చెట్టు మొక్క పడిపోతుంది. అలాగే మీకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగా వచ్చాక లౌకికులతో స్నేహాలు ఉన్నా పర్లేదు. కానీ ఎర్లీ స్టేజ్లో మీ సాధకులకి ఎర్లీ స్టేజ్లో అంటే ఆధ్యాత్మికంగా మనం పిల్లలుగా ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక తగినంత స్ట్రెంగ్త్ మనకు లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లౌకికులతో స్నేహాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని అందరికీ చెప్పడు. ఆ కిచెన్ క్యాబినెట్ వాళ్ళకి చెప్తాడు. అంటే దాన్ని ఇన్నర్ సర్కిల్ అంటారు. కిచెన్ క్యాబినెట్ అని కొంతలు అంటారు అంతే వాసులు. ఏమంటారు వాళ్ళు అంతే వాసులు. సరిగ్గా డైరెక్ట్గా వంటింట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అంతే వాసులు అన్నమాట. అంటే అక్కడ వాళ్ళ హార్ట్ ఓపెన్ చేస్తాడు. అక్కడ జ్ఞానం వాళ్ళ దగ్గర ఆ కపటం లేని వాళ్ళ దగ్గర తన హార్ట్ ఓపెన్ చేస్తాడు. అక్కడ అది మూడు జ్ఞాపకం పెట్టుకోండి. స్వప్రయత్నం కాల పరిపక్వం. మనం సాధన చేయగా చేయగా మనం ఎప్పుడు వెయిటింగ్లో ఉండకూడదు. ఎప్పుడు వస్తుంది జ్ఞానం, ఎప్పుడు వస్తుంది జ్ఞానం అసలు అది ఉండద్దు. అది చెప్తాడు ఎవడో భగవాన్ చెప్తారు. పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. దాని అర్థం ఏంటంటే చేతిలో ఉన్న పని పట్టించుకోండి, శ్రద్ధగా చేయండి. దాని ఫలితం కూడా వదిలేయండి. ఆ ఫలితం మీ చేతిలో లేదా ఎక్కువ ఫలితం రావచ్చు, తక్కువ ఫలితం రావచ్చు. దాని గురించి ఆలోచించడం మీకు ఎనర్జీ వేస్ట్. ఆ కర్మ ఫలితం అది మీ చేతిలో లేదు, ఈశ్వరుడి చేతిలో ఉంది. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, అసలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రావచ్చు, అసలు రాకపోవచ్చు. ఆ ఫలితం మాట వదిలేయండి. మీరు చేతిలో ఉన్న పని పట్టించుకోండి, దాని ఫలితం వదిలేయండి. పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. వదిలేయనంటే ఇక్కడ కర్మ ఫలితం. మనం అది వదిలేయకపోయినా పట్టుకున్నాం మన ఇష్టానుసారం అది ఉండదు. అయితే మీరు పట్టించుకోవాల్సింది పట్టించుకుంటే మీ చేసే పని మీద కూడా హృదయపూర్వకంగా మీరు ఏకాగ్రంగా చేస్తే అది కూడా భక్తితోడు సమానం. మీరు చేతిలో ఉన్న పని ఆ లౌకిక కర్మ కూడా మీరు ఏకాగ్రంగా పవిత్రంగా పరమేశ్వరుని ప్రీత్యర్థం చేస్తంటే అది భౌతిక పని కింద మీకు అనిపిస్తుంది. కానీ అది ఆధ్యాత్మికం వర్క్. వదిలేయవలసింది వదిలేయండి అంటే వదిలేయవలసి కర్మ ఫలితం. మనకేదో వస్తుంది, ఒకసారి మనం అనుకుని వస్తుంది, ఒకసారి అనుకున్నది రాదు, ఒకసారి తక్కువ వస్తుంది, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి రాదు. అదంతా ఈశ్వరుడి చేతిలో ఉన్న పని మీరు వదిలేయండి, మీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేయండి. ఇది వినేసి అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోవచ్చు. ఏ పని పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది అంతా వదిలేయండి. ఇది కర్మరాశిస్తు అంటే అప్పుడు శాంతిగా ఉంటాం. మనకి ఎప్పుడు వస్తుంది కర్మఫలం మీద కాంక్ష ఎక్కున్నప్పుడు అశాంతి వస్తుంది. కర్మ చేయటం వల్ల అశాంతి రాదు, కర్మఫలం మీద ఎక్కువ కాంక్ష ఉన్నప్పుడు అశాంతి వస్తుంది. అది వదిలేసామనుకోండి, మనం వదిలేసినంత మాత్రం చదివి వచ్చేది ఆగదు. ఇక సిద్ధాంతం మీరు అర్థం చేసుకోవాలి. దాని గురించి ఆలోచించడం మానేశామనుకోండి, వదిలేసి మానేశామనుకోండి, కర్మ మనం చేసిన కర్మ ఫలితం వచ్చేస్తుంది. మన ఆలోచన వల్ల రాదు, అది ఈశ్వరుడి చేతిలో ఉంది. ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ ఫలితం మీకు వచ్చేస్తుంది. మీరు ఆలోచించడం వల్ల ఎక్కువ రాదు, ఆలోచించడం మానేయటం వల్ల తక్కువ రాదు. అంటే ఆ చాప్టర్ వదిలేయండి. పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. శాంతిగా మీరు ఇప్పుడు బతికిన తర్వాత మరణానంతర జీవితం ఎలా ఉన్నా, ఇక్కడ ఈ జీవితం ఇక్కడ ఈ ప్లానెట్ మీద బతుకున్న 10 రోజులు మీరు సుఖంగా బతికేయచ్చు. తర్వాత చూద్దాం మరణానంతరం ఎక్కడో చోటుకు వెళతాం. ముందు ఈ ప్లానెట్ మీద ఉన్న 10 రోజులు మీరు సుఖంగా బతికేయచ్చు. ఈ రెండు మాటలు మీకు అర్థమైతే పట్టించుకోవాల్సింది పట్టించుకోండి, వదిలేయవలసింది వదిలేయండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలాన్ని ఈశ్వర స్మరణలో మీ పనులు మీరు చేసుకుంటూ గృహకృత్యాలు సాధ్యమైనంత వరకు టు ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ మీకు ఎంత అవకాశం ఉంటే అంత ఈశ్వర స్మరణలో ఈశ్వర ధ్యానంలో కాలం గడపండి. శాంతి శాంతి శాంతి. ఇది లాస్ట్ వర్డ్ అయినా లీస్ట్ వర్డ్ కాదు, ఒకే వాక్యం గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని సంపాదించినా గౌరవాలు ధనాలు చదువులు ఎన్ని సంపాదించినా ఇక్కడ ఈ హృదయంలో ఉన్న శాంతి మనం దొరకకుండా చచ్చిపోతే వాడికి పునర్జన్మ వచ్చి తీరదు. అనేక రాజ్యాలు సంపాదించాం అనుకోండి, ఇక్కడ హృదయంలో ఉన్న శాంతి సంపాదించలేదు, ఆ శాంతి స్థానానికి మనం వెళ్ళలేకపోయామనుకోండి, వాడి శవాలను మోయవలసిందే, వాడికి పునర్జన్మలు వచ్చి తీరుతాయి. భాషంగా మీ పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉన్నా ఈ శాంతి స్థానానికి మనం చేరుకోలేకపోతుంది. అంటే మన శరీరం విడిచిపెట్టేటప్పుడు శరీరం శవం అయ్యే ముందు ఇక్కడ 100% శాంతి మన చేతిలో ఉంటేనే మీకు మళ్ళీ లోకంలోకి రావక్కర్లేదు. లోపల ఏమాత్రం వెలుతున్నా, ఏమాత్రం రోతున్నా, ఏమాత్రం అశాంతి ఉన్నా ప్రకృతి మనల్ని విడిచిపెట్టదు. ప్రకృతి మన ప్రకృతి బంధం నుంచి బయటికి రాలేదు. ఇక్కడ శాంతి లేదనుకోండి, మొత్తం ఇటువంటి భారతదేశం లాంటి దేశాలు 10 దేశాలు సంపాదించామనుకోండి, ఇవన్నీ ఒకటి లేని సందర్భం. అది షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే డ్రీమ్ స్టప్. శాంతి 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 అంటే మనం మనస్సు అడిగినప్పుడు ఏదో ఒకటి అది కాదు, ఆ శాంతి ఇట్ ఇస్ బియాండ్ అండర్స్టాండింగ్. ఇక్కడ భగవంతుడికి చెప్పే శాంతి మీరు ఎప్పుడన్నా మీ కోరికలు నెరవేరినప్పుడు శాంతిగా ఉంటారు, అది కాదు, అది డైల్యూటెడ్ కాదు, అది వరల్డ్ లేదు, అది కాదు, ఇది అన్నవరల్డ్ లేదు, ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండింగ్. ఈ శాంతి ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండింగ్. శాంతి శాంతి శాంతి.